See, Brother Neville believes in laying on of hands.
మీరు చూడండి, హస్త నిక్షేపణను సహోదరుడు నెవిల్ నమ్ముతాడు. నా వద్దకు కొన్ని ప్రశ్నలు వచ్చిండుటను నేను చూస్తున్నాను. ఇప్పుడు రేపు రాత్రి నేను వీటిని చూస్తాను. ఎందుకనగా మీ కొరకు ఈ రాత్రి వాటిని చూడటానికి నాకు సమయం లేదు. బహుశా గత రాత్రి వర్తమానంపై కావచ్చును. ఇప్పుడు ఏ వర్తమానమును గూర్చి అయినా ఎవరికైనా ఒక ప్రశ్న ఉన్న ఎడల కేవలం వాటిని ఒక రాత్రి ఉంచండి, మరియు మరుసటి రాత్రికి నేను వాటిని తీసుకోగలను. ఇప్పుడు రేపు రాత్రి సాధ్యమైతే కొంతమంది సేవకులను లేదా అవసరమైన సమయంలో మనం పిలవగలుగునట్టి కొంతమంది మంచి దృఢమైన పురుషులు లేదా స్త్రీలను కనుగొనుటకు లేదా కలిగి ఉండటకు నేను ఇష్టపడుచున్నాను. తద్వారా ఆ కార్యక్రమంలో రేపు రాత్రి వర్తమానము తర్వాత మేము పరిశుద్ధాత్మ కొరకు హస్త నిక్షేపణమును ప్రారంభిస్తాము. మరియు పిదప అక్కడ ఒక మీరు కోరిన ఎడల అంతగా తృష్ణ ఉంటే ఈ సెలవు దినాలన్నీ మీరు ఇక్కడే ఉండే భాగ్యమును మీరు కలిగి ఉన్నారు. మరియు పిదప అట్లు కాకుండా మీరు మీ స్వంత గృహానికి వెళ్లగొరితే మంచిది, మేము సంతోషిస్తాము. మీరు ఇటువంటి ఒక చోటికి వస్తే కేవలం ఎక్కడికి వెళ్లాలో తెలియకుంటే మేము కొంతమంది సేవకులను వారి నంబర్లను కావాలని కోరుచున్నాము. వారు సందర్శకులైన ఎడల వారు వెంటనే మాకు దొరుకునట్లు వారి నంబర్లు మరియు వారు ఎక్కడ ఉంటున్నారన్నది కావాలని ఉన్నాము. మరియు మనం మాట్లాడుకొనుచున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మము అను ఈ గొప్ప ఆశీర్వాదమును వెతకబోచున్న వారైన మీకు వారు సూచనలు ఇవ్వగలుగునట్లు ఒకరిని ఒక గృహములో మరొకరిని మరొకదానిలో మరియు మరొకరిని మరొకదానిలో ఉంచదము. గత రాత్రి అది ఏమిటి అన్న దాని గురించి మనము మాట్లాడుచుంటిము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి, మరియు అది సరిగ్గా దేవుడు మనకు వాగ్దానము చేసిన ప్రతిదీ అయ్యున్నదని మనము కనుగొన్నాము. దేవుని యొక్క సంఘమునకు సరిగ్గా ఏమి అవసరమో దానిని మనం అందులో కనుగొన్నాము. అది ఒక ముద్రయని, ఒక ఆదరణకర్త అని, విశ్రాంతి అని, మరియు ఆనందము అని, మరియు శాంతి అని, మరియు పునరుద్ధానము అని మనము కనుగొన్నాము. మరియు దేవుడు తన సంఘమునకు వాగ్దానం చేసినవన్నీ పరిశుద్ధాత్మలో ఉన్నాయి. మరియు ఇప్పుడు ఈ రాత్రి మేము బోధించాలనుకున్నది లేదా మాట్లాడాలనుకున్నది, బోధించాలనుకుంటున్నది దానిపై దాదాపు 3 లేదా 4 కాగితాల పాఠ్యభాగాలను లేదా లేఖనాలను నేనిక్కడ కలిగి ఉన్నాను. అందులో గత రాత్రి నేను నా క్రూడెన్స్ అక్షర సూచికను ఇక్కడ వదిలిపెట్టాను, మరియు అది నాకు దొరకలేదు. మరియు నేను ఈ రోజు లేఖనాల గుండా వీలైనంత ఉత్తమంగా పరిశీలించవలసి వచ్చినది. ఇప్పుడు ఈ రాత్రి మేము బోధిస్తున్నది ఏమిటనగా పరిశుద్ధాత్మను పంపుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, అది దేని కొరకు, అది అంత గొప్ప విషయమైన ఎడల మరప్పుడు దేవుడు దానిని ఎందుకొరకు పంపాడు. పిదప రేపు రాత్రికి మేము మాట్లాడగోరేది ఏదనగా అది మీ కొరకేనా, మరియు మీరు దానిని ఎలా పొందుకుంటారు, మరియు మీరు దానిని పొందుకున్నప్పుడు మీకు ఎలా తెలుస్తుంది. మరియు పిదప లేఖనాల ద్వారా మనం దానిని పరిశీలించి అన్నిటికీ లేఖనాలను ఉపయోగించుచు దానిని లేఖనాల ద్వారా వివరించిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేవారు ముందుకు వస్తారు. మరియు పిదప పరిశుద్ధాత్మతో కొనసాగుటకు అప్పటి నుండి ఉజ్జీవము ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు రేపు రాత్రి చాలా మంది చర్చిలోని గదుల వద్ద కొంచెం ఎక్కువసేపు ఉండవచ్చు గనక వీలైనంత ఎక్కువ మంది సేవకులను మరియు పరిశుద్ధాత్మను పొందుటకు ప్రజలను నడిపించడంలో అనుభవజ్ఞులైన వ్యక్తులను పొందగలిగితే బాగుండునని నేను భావిస్తున్నాను. వారిని ప్రోత్సహించుటకు ఒక స్త్రీ మరియు ఆమె భర్తతో పాటు ఆ గృహములోనికి వెళ్ళుటకు లేదా పరిశుద్ధాత్మను వెతుకుచున్న ఇంకెవరితోనైనా వెళ్ళుటకు బాగా తర్ఫీదు పొందిన వారు కావలెను. ఈరోజు రాత్రి లేదా రేపు రాత్రి మీరు కేవలం మీ ఫోన్ నంబర్ను లేదా చిరునామాను పాస్టర్ గారికి ఇస్తే చాలు. కేవలం దానిని సహోదరుడు నెవిల్ కు ఇవ్వండి. అది మనకు ఒక కూటమి సమయాన్ని ఆదా చేస్తుంది. కేవలం మేము మిమ్మల్ని సంప్రదించగలుగునట్టి మీ ఫోన్ నంబర్ను ఇవ్వండి. ఆపై ఇట్లు చెప్పండి, మీరు నన్ను ఒక గృహములో ఉంచగోరిన ఎడల నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ అక్కడ ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నచో అప్పుడు మనం ఆ స్త్రీ వద్దకు చూడండి ఒక స్త్రీని పంపవచ్చును. మరియు పిదప అది ఒక పురుషుడు మరియు అతని భార్య ఉన్న గృహములో అయిన ఎడల ఇంకేమి మనము ఒక సేవకుడిని పంపవచ్చును. మరియు సహకరించడానికి మిమ్మల్ని కలిగి ఉండుటకు మేము సంతోషిస్తాము. ఎందుకనగా మీరు ప్రతి ఒక్కరూ దీని పట్ల, ఈ అత్యవసరమైన దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని నాకు తెలియను. మరియు గుర్తుంచుకోనండి, తన తప్పు నుండి ఒక ఆత్మను రక్షించువాడు అతని యొక్క అనేక పాపములను కప్పియున్నాడు. చూశారా? మరియు క్రీస్తు యొక్క వధువు ఆకలిగొనుచు మరియు దప్పిగొనుచున్నది. దేవుని పిల్లలకు జన్మనిచ్చుటకు ఆమె ప్రసవ వేదనలో ఉన్నది. మరియు ఇప్పుడు ఈ రాత్రి మనం లేఖనాలను చదవటానికి ముందు ప్రార్థన కొరకు ఒక క్షణం మన తలలు వంచదము. మరియు మనం ప్రార్థించే ముందు మీరు మీ తలలు వంచి ఉండగా మీరు ఒక విన్నపము చేసెదరా? కేవలం మీ చేతులను పైకెత్తి ఇలా చెప్పండి, దేవా, నేను నా చేతులను భక్తితో పైకెత్తాను, నాకు అవసరత ఉన్నది. ఓ ప్రభువా, నీవు నాకు సహాయం చేయదు అని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆయన మీ చేతులను చూస్తాడు. దూతలు వారి విన్నపాలను అక్కడికి మోసుకెళ్లారు. మరియు పరలోకపు తండ్రి, మేము ఇప్పుడు ప్రార్థనలో మరలా నిన్ను సమీపిస్తూ వచ్చుచున్నాము. మరి ఈ చిన్న స్థలములో ఈ రాత్రి దేవుని పిల్లల మధ్య ఇదివరకే ప్రార్థన చేయబడినదనుటలు మరియు పాటలు పాడబడినవంటలు ఎటువంటి సందేహము లేదు. మరియు దేవుని స్తుతించుటలో గల ఆనందోత్సవములతో ఉప్పొంగిన హృదయాలను మేము కలిగి ఉన్నాము. తాను పరిశుద్ధుల సమాజంలోకి వచ్చి తన విన్నపాలను తాను తెలియజేస్తాడని దావీదు చెప్పాడు. మరియు ఈ రాత్రి అనేక చేతులు ఉండియున్నవి. బహుశా నేనిట్లు చెప్పుదును, ఈ రాత్రి ఈ భవనములో కూర్చుని ఉన్నవారిలో 80% మంది ప్రజలు విన్నపముల కొరకు వారి చేతులను ఎత్తారు. ప్రభువా, నీవు లేకుండా మేము అసలు వెళ్లలేమని అది చూపించుచున్నది. మేము నిన్ను అనుదినము కలిగి ఉండవలసి ఉన్నది. నీవే మా జీవము, మా ఆనందము, మా ఆరోగ్యము, మా స్థిరమైన బలము, మా ఆశ్రయము, మా కవచము, శత్రువు నుండి కాపాడు మా కేడమునయున్నావు. మరియు నీవు లేకుండా జీవితమనే ఈ యుద్ధమును మేము అసలు పోరాడలేము. మేము దానిని చేయడం అనేది మాకు పూర్తిగా అసాధ్యమవుతుంది. మరియు మేము పూర్తిగా నీపై ఆధారపడవలసి ఉన్నది. ఎందుకనగా మేము అంధకారమైన మరియు భయంకరమైన దేశము గుండా నడుస్తున్నామని మేము ఎరిగి ఉన్నాము. అన్ని వైపులా ఉచ్చులు మరియు ఉరులు వేయిచు శత్రువు మమ్మల్ని చుట్టుముట్టాడు. ప్రభువా, మమ్మల్ని కలవరపెట్టుటకు మా దారులు శత్రువుల యొక్క ఉరులతో నిండియున్నవి. మరియు మార్గాంతమున మేము వెళ్లవలసినట్టి మరణమని పిలువబడే పొడవైన ఛాయ వంటి ఆ లోయ ఉన్నదని మేము ఎరిగియున్నాము. ఓ ప్రభువా, అప్పుడు మా చేతులను ఎవరు పట్టుకుంటారు? ప్రభువా, ఇప్పుడే మేము నిన్ను తెలుసుకొనగోర్చున్నాము. నీవు మా చేతులను పట్టుకుని ఉన్నావని మరియు మేము నీ చేతిని పట్టుకుని ఉన్నామని మేము తెలుసుకొనగోర్చున్నాము. అది ఆ లంగరు వేయబడిన నిశ్చేతను మేము కలిగి ఉండుటకై ఉన్నది. తద్వారా మా జీవితములోని ఆ చివరి గొప్ప క్షణానికి మేము వచ్చినప్పుడు, మరణము అని పిలువబడే ఆ ద్వారములోనికి ప్రవేశించినప్పుడు, ఆ పూర్వకాలపు పరిశుద్ధులతో కలిసి మేము ఇట్లు చెప్పగలము, ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిలో నేను ఆయనను ఎరుగుదును, మరియు ఆయన పిలిచినప్పుడు మృతులలో నుండి నేను లేచి వస్తానని నాకు తెలియను. ఇప్పుడు తండ్రివైన దేవా, నీవు మా విన్నపాలను మరియు మా కూటమును ఆశీర్వదించదవని మేము ప్రార్థిస్తున్నాము. నీ మాటలను ఆశీర్వదించుము. మరియు నీ వాక్యమునకు లేదా నీ చిత్తమునకు వ్యతిరేకంగా నేను ఏదైనా చెప్పనున్న ఎడల, సింహాల గుహలో దానియేలు ఉన్నప్పుడు నీవు చేసినట్లే నా నోటిని మూసివేయుటకు నీవు ఇంకనూ శక్తిని కలిగి ఉన్నావు. మరియు ప్రభువా, ఈ రాత్రి నీవు చెవులను మరియు హృదయాలను తెరిచి మరియు వారిలో ఒక ఆకలిని మరియు దాహమును సృష్టించదవని మేము ప్రార్థిస్తున్నాము. ఆదరణకర్త వచ్చేంత వరకు వారు నిద్ర పోలేనంతగా లేదా ఎక్కడా విశ్రాంతి తీసుకోలేనంతగా దాహముతో ఉందురుగాక. మేము కడవరి దినములలో ఆయన రాకడ యొక్క ఛాయలో జీవిస్తున్నామని మేము నమ్ముచున్నాము. మరియు ప్రభువా, ఈ వర్తమానములు అటువైపే నిర్దేశించుచున్నవి. ఇవి ప్రజలు చెవియొగ్గి హెచ్చరికను తీసుకొనట కొరకై ఉన్నవి. మరియు ఈ రాత్రి మేము సరిగ్గా ఇప్పుడే ఆ మూతను తీసివేసి దానిని బల్ల ప్రక్కన పెట్టి ఇట్లు చెప్పుదుముగాక, ప్రభువైన దేవా, నేను నీకొక పాత్రడై ఉన్నాను, నీ ఆత్మను నాలో ఉప్పొంగనిమ్ము, నన్ను మలచుము, మరియు నీ చిత్తానుసారముగా నన్ను చేయుము. నేను నా హృదయమును, నా బలమును, నా సమస్తమును నీ కొరకు సమర్పించుకుంటాను. ప్రభువా, మా మనవి ఆలకించండి. ఈ వర్షపు రాత్రి మేము కనబరుచుకొనుటకు ఇక్కడ లేము. కేవలం వెళ్ళుటకు వేరే ఏ చోటు లేనందున మేము ఇక్కడ లేము. మా హృదయాలలోని ఒక భక్తిపూర్వకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఉద్దేశం కొరకు మేమిక్కడ ఉన్నాము. అదేమనగా, నీకు దగ్గరగా సమీపించుట కొరకై ఉన్నది. మేము నిన్ను సమీపించినట్లయితే నీవు మమ్మల్ని సమీపించదవని నీవు వాగ్దానం చేశావని ఎరిగిన్నాము, మరియు అందుకే మేమిక్కడ ఉన్నాము. ఆకలితో వచ్చువాడు ఆకలితో బయటకు వెళ్ళడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని యేసు చెప్పెను. ఏలైనగా వారు తృప్తిపరచబడతారు. మరియు మేము రొట్టెను అడిగితే మేము ఒక రాయిని పొందుకోము, ఆ నిశ్చయత మాకున్నది. మరియు మేము చేపను అడిగితే ఒక సర్పమును పొందుకోము. అయితే తండ్రి అయిన మా దేవుడు మమ్మల్ని పరలోకపు మన్నాతో పోషించును. అది ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చునట్టి ఆయన వాక్యము మరియు ఆయన యొక్క ఆత్మయై ఉన్నది. ప్రభువా, మేము మీదటికి నీకై కనిపెట్టుకుని ఉండగా మా ప్రార్థనలకు మరియు మా విన్నపాలకు జవాబునిమ్ము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఇప్పుడు ఈ లేఖనాలను వ్రాసుకొనిచున్న మీరు నాతో పాటు పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయమునకు తిప్పండి. పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయం వద్ద మనం ప్రారంభించగోరుచున్నాము, మరియు 14వ వచనము నుండి మనం ప్రారంభించుదాం. పరిశుద్ధ యోహాను 14:14, మరియు ఈ లేఖనములో కేవలం కొంత భాగమును చదువుదాము. ఇప్పుడు ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంటున్న పాఠ్య సందర్భంలో అధిక భాగాన్ని మీరు దీనిలో కనుగొంటారు. మరియు గుర్తుంచుకోండి, ఎర్రని అక్షరాల బైబిళ్లను కలిగి ఉన్న మీరు, ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇవి స్వయంగా యేసు మాట్లాడిన మాటలు, కావున అది సరిగ్గా ఆయన చెప్పినట్లే ఉండునని మనం నిశ్చింతగా ఉండవచ్చును. భూమ్యాకాశములు గతించును కాని ఆయన వాక్యము ఎన్నటికీ విఫలమవదు. ఇప్పుడు మనం 14వ అధ్యాయములోని 14వ వచనం నుండి చదివేదము. నా నామమున మీరు ఏమి అడిగినను నేను దానిని చేతును. ఎటువంటి ఒక ధన్యకరమైన వాగ్దానము! మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనండి. మరియు నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందనేరదు. ఇప్పుడు గ్రీకు బైబిల్ నుండి చదువుచున్నవారు దానిని ఇక్కడ చూస్తారు. అక్కడ చూడటము అనగా గ్రహించడము. ఏలైనగా లోకము ఆయనను గ్రహించదు. అది ఎంతో వాస్తవమై ఉన్నది. ఇప్పుడు నన్ను దానిని మరలా చదవనివ్వండి. అనగా సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన సత్యము, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. అయితే మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరిని? ఆ ఆదరణకర్తను. ఆయన మీతో కూడా నివసించును. ఇప్పుడు వర్తమాన కాలము. ఆయన మీతో కూడా నివసించును మరియు మీలో ఉండును. అదేమిటి? అదే ఆదరణకర్త. నేను మిమ్మును ఆదరణ లేని వారిగా విడిచిపెట్టను. నేను అనేది ఒక వ్యక్తిగత సర్వనామమని ఎవరికైనా తెలియను. నేను మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు. అయితే మీరు చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆలోచన ప్రధానంగా దీని మీదనే ఉండబోచున్నది. అయితే మనము మరికొంచెం ముందుకు చదవబోచున్నాము. ఇప్పుడు దానిని కూడా నన్ను మళ్లీ చదవనివ్వండి. ఆ దినమున, అనగా ఆ గొప్ప తీర్పు దినమున, నేను తండ్రి యందును, మీరు నాయందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞను కలిగి ఉండి మరియు వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, మరియు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. ఇస్కరియోతు కాని యూదా ఆయనతో ఇట్లనెను, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకొనుటకు ఏమి సంభవించను? అది కాస్మోస్, అనగా లోక క్రమము. మీరు అక్కడ ఉపాంత పఠనమును కలిగి ఉన్నేడలా మీరు గమనిస్తారు. నా దానిలో జీ అని ఉన్నది, మరియు ఇక్కడ అది చెప్పుచున్నదేమనగా కాస్మోస్ లేదా లోక క్రమము. అవి సంగములు మరియు మొదలగునవై ఉన్నవి. చూడండి, వారికి కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఎలా కనబరుచుకుంటావు? నీవు దానిని ఎట్లు చేయగలవు? యేసు సమాధానమిచ్చి మరియు అతనితో ఇట్లు చెప్పెను, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును. ఆమేన్. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మరియు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. సంఘం యొక్క మాటలను గైకొనవచ్చు, కాని ఆయన మాటలను గైకొనుట మీరు చూడండి. మరియు మీరు వినుచున్న మాటలు నావి కావు, కాని నన్ను పంపిన తండ్రివే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. అయితే ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, సమస్తమును మీకు బోధించి మరియు నేను మీతో చెప్పిన ఈ సంగతులన్నిటినీ, అవి ఆయన మాటలు, మీకు జ్ఞాపకము చేయును. అట్లైన ఎడల దేవుడు పరిశుద్ధాత్మను ఏ ఉద్దేశం కొరకు పంపించాడు? ఆయన వాక్యమునకు ఆయన తన దీవెనలను జతచేయునుగాక. యేసు ఇట్లు చెప్పెను, ఆ దినమున నేను తండ్రి యందును, తండ్రి నాయందును, మరియు నేను మీయందును, మీరు నాయందును ఉన్నామని మీరెరుగుదురు. ఇప్పుడు మనము దీనిని చెప్పబోచున్న ఎడల, ఇప్పుడు గుర్తుంచుకోనండి, ఇది టేపుపై ఉండబోచున్నది. కొంత సమయం క్రితం లూవిల్ నుండి ఒక క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ సభ్యుడు నాకు ఫోన్ చేశాడు, మరియు అతడిట్లన్నాడు, బిల్లీ, నిన్న రాత్రి నీవు చెప్పినట్లు ఈ వర్తమానాలు మీ చిన్న ఆలయం వద్దనున్న 150 లేదా 200-300 మందికి బదులు ఇక్కడున్న 40,000 మందిని చేరుకోకపోవడం అవమానకరం. నేను ఇట్లు చెప్పాను, అయ్యా, యేసు ఆలస్యం చేస్తే ఇప్పటి నుండి 6 నెలల్లో ప్రపంచమంతా దీనిని వింటుంది. చూశారా? ఆ టేపులు ప్రపంచమంతటకు వెళ్తాయి. చూడండి, అంతటికీ వెళ్ళును. మరియు కావున కేవలం మేము దేనిని సత్యమని నమ్ముచున్నామో, మరియు దేవుడు దేనిని సత్యమని మాకు నిర్ధారించుటను మేము కనుగొన్నామో, దానినే ఇప్పుడు ఇక్కడ మేము బోధిస్తున్నాము. ఇప్పుడు ఉద్దేశము, పరిశుద్ధాత్మను పంపడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు నేను దానిని వ్రాసుకుంటాను. యోహాను 14:14 వద్ద ప్రారంభించి మరియు ఆధారం కోసం ఆ అధ్యాయమంతా చదివేదము. పరిశుద్ధాత్మను పంపడంలో దేవునికి ఒక ఉద్దేశము కలదని మనమిక్కడ కనుగొంటాము. అదేమనగా, స్వయంగా దేవుడే తన సంఘములో నివసించుచు మరియు సంఘము ద్వారా తన ప్రణాళికలను కొనసాగించుటకై ఉన్నది. ఎట్లనగా, దేవుడు క్రీస్తులో ఉండి క్రీస్తు ద్వారా తన ప్రణాళికలను కొనసాగించుచుండెను. క్రీస్తు నుండి బయటకు సంఘములోనికి వచ్చి సంఘము ద్వారా తన పనిని కొనసాగించుచున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగా ఏమిటో మనకు తెలియను. అది దేవుడని గత రాత్రి మనము కనుగొన్నాము. ఇప్పుడు మనము యేసు ఇక్కడ మాట్లాడినట్లు తన యొక్క తండ్రి అయిన దేవుడు, యేసు వలె కుమారుడైన దేవుడు, ఈ రోజు మనం పిలుస్తున్నట్లు పరిశుద్ధాత్మయైన దేవుని గురించి ఆలోచించినప్పుడు, ఇప్పుడు దాని అర్థం ముగ్గురు వ్యక్తిగత విభిన్నమైన దేవుళ్ళు ఉన్నారని కాదు. దాని అర్థం ఒక్క దేవుడే మూడు కార్యాలయములలో ఉండుటయై ఉన్నది. దానిని మనం ఇలా చెప్పుదాము. దేవుడు ఏమైనాడో దానినంతయు ఆయన క్రీస్తులో కుమ్మరించెను. ఎందుకనగా ఆయన తనను తాను ఖాళీ చేసుకుని మరియు దానిని క్రీస్తులోనికి కుమ్మరించెను. మరియు క్రీస్తు శరీరముగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతయై ఉన్నాడు. యెహోవా ఏమైనాడో దానినంతయు ఆయన క్రీస్తులో కుమ్మరించెను. మరియు క్రీస్తు ఏమైనాడో దానినంతటిని ఆయన సంఘములో కుమ్మరించెను. ఒక వ్యక్తిలోనికి కాదుగాని సర్వ శరీరములోనికై ఉన్నది. అక్కడే అనగా మనము ఐక్యంగా కూడివచ్చే ఆ చోటనే మనకు శక్తి కలదు. దేవుడు ఏమైనాడో అదంతయు క్రీస్తులో ఉండెను. మరియు క్రీస్తు ఏమైనాడో అదంతయు మీలో ఉన్నది. ఏలైనగా దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించెను. మీరు దానిని వ్రాసుకొనుచున్నట్లయితే 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను మరియు మేము ఆయనను తాకియున్నాము. దేవుడు యెహోవా శరీరధారి అయి భూమి మీద నడిచెను మరియు మేము ఆయనను మా కన్నులతో చూశాము. మీకు తెలుసా, అదే యోహాను 14వ అధ్యాయములో ఫిలిప్పు ఇట్లన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలును. యేసు ఇట్లనెను, ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను చూసినప్పుడు నీవు తండ్రిని చూసియున్నావు. మరి తండ్రిని మాకు కనపరచుము అని నీవేళ నాతో చెప్పుచున్నావు? దేవుడు శరీరధారి ఆయను. ఇప్పుడు అదేమిటంటే తండ్రి అనగా మీకు పైన ఉన్న దేవుడు అని మనం చెప్పుచున్నాము. ఆదాము నుండి మనము అట్లే ఉంటిమి. తండ్రి అయిన దేవుడు ఒక అగ్ని స్తంభంలో మోషే మరియు ఇస్రాయేలు పిల్లలపైన ఉండెను. పిదప క్రీస్తులో దేవుడు మనతో ఉన్నాడు. మనతో నడిచెను, మనతో మాట్లాడెను, మనతో కలిసి తినెను, మనతో కలిసి పండుకొనెను. దేవుడు మనకు పైన, దేవుడు మనతో, మరియు ఇప్పుడు దేవుడు మనలో ఉండుట. దేవుడు ఏమైనాడో అదంతయు క్రీస్తులోనికి వచ్చెను. క్రీస్తు అయ్యున్నదంతయు సంఘములోనికి వచ్చెను. అదేమిటి? దేవుడు మీలో పనిచేయుటయ్యై ఉన్నది. ప్రపంచములో ఎక్కడ నుండైనా ఆయన మిమ్మల్ని పిలవగోరిన ఎడల మీరు సరిగ్గా అక్కడ ఉంటారు. ఆయన యొక్క మంచి సంకల్పమును నెరవేర్చుటకు మీలో పనిచేయుచుండును. దాని కొరకై మనం దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెల్లించవలసినదో గదా. ప్రతి కాలము గుండా కదులుచు తన దైవిక సంకల్పాన్ని నెరవేర్చుచు దేవుడు తన సంఘములో నివసించవలనన్న ఉద్దేశము కొరకు దేవుడు అనగా ఆ పరిశుద్ధాత్మ పంపబడెను. జనులు మిమ్మల్ని ఎగతాళి చేయునప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేయుటలేదు గాని మిమ్మల్ని పంపిన ఆయనను వారు ఎగతాళి చేయుచున్నారు. కావున యేసు ఇట్లు చెప్పెను, నా నామము నిమిత్తము జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు. మరియు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకువారందరూ హింసనొందుదురు. ఏలైనగా దేవుడు క్రీస్తులో తనను తాను బయలుపరుచుకున్నప్పుడు వారు ఆయనను ద్వేషించిరి. ఆయనను అత్యధికంగా ద్వేషించినది ఎవరు? సంఘమే. సంఘమే ఆయనను అత్యధికంగా ద్వేషించెను. వారు ఒక త్రాగుబోతు కంటెను ఎక్కువగా ఆయనను ద్వేషించారు. వారు ఆయనను మిగతా ప్రజలందరికంటే ఘోరముగా ద్వేషించారు. ఆయనను ద్వేషించినది సంఘమే. కావున మీరు కాస్మోస్ ను చూసినప్పుడు లోక క్రమము, లోకము ఆయనను ఎరిగి ఉండలేదు. అనగా నామకార్త సంఘము ఆయనను ఎరగలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, మరియు తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఓ, మనము ఆయనను ఎంతగా ప్రేమించి మరియు ఆరాధించవలసి ఉన్నది కదా. దేవుని యొక్క ఉద్దేశము సహవాసములో ఉండుటకైనా కోరికయై ఉన్నది. ఎలాగంటే మనము ఆ అంశమును విడిచిపెట్టుటకు ముందు దీనిని మనము ఉపయోగించుదాము. రూతు దినములలో విమోచన యొక్క చట్టము క్రింద శోధనలో క్లిష్ట సమయాలలో నయోమి దేశమును విడిచి వెళ్లినప్పటి వలే ఉన్నది. ఆమె కేవలం నులివెచ్చని నామకార్థ క్రైస్తవులైన మోయాబీయుల దేశములోనికి వెళ్లినది. ఎందుకనగా మోయాబీయులు లోతు కుమార్తె నుండి వచ్చారు. వారు నామకార్త విశ్వాసులు మరియు మిశ్రమ జనాంగమై ఉన్నారు. మరియు పిదప ఆమె భర్త చనిపోయేను, మరియు తన ఇద్దరు కుమారులు చనిపోయేది. మరియు ఇంటికి వెళ్లే మార్గములో నయోమి, రూతు మరియు నయోమి ఇంటికి వెళ్లే దారిలో తన కోడలలో ఒక్కతైన ఓర్పా, ఆమె తన దేశమునకు, తన దేవుళ్ల యొద్దకు మరియు తన సంఘానికి మరియు తన ప్రజల యొద్దకు తిరిగి వెళ్తానని చెప్పినది. మరియు నయోమి రూతుని వెనక్కి పంపించుటకు ప్రయత్నించినది. కాని ఆమె ఇట్లు చెప్పినది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ మరణిస్తావో నేనును అక్కడే మరణిస్తాను, నీవెక్కడ పాతిపెట్టబడదువో నేనును అక్కడే పాతిపెట్టబడదును, అంతేగాని నేను వెనక్కి తిరుగను. ఒక వ్యక్తి ఒక దర్శనమును పొందుకున్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. నీవు ఒక పరిశుద్ధ గుండ్రాయిగాను లేదా మరి దేనిలాగానో అగుటకు అక్కడకు వెలుచున్నావు అని తన ప్రజలు ఏమి అన్నను ఏ వ్యత్యాసము కలగజేయదు. అది రూతుకి ఎటువంటి తేడాను కలగజేయలేదు. నెరవేర్చబడవలసినట్టి దేవుని యొక్క ఒక ఉద్దేశము అక్కడున్నది. మరియు ఈ రాత్రి మీరు పరిశుద్ధాత్మ కొరకు ఆకలి గొనుచున్నంత నిశ్చయంగానే అది ఏదో మీలో ఉండి మిమ్మల్ని లాగుచుండుటయ్యి ఉన్నది. తద్వారా సరిగ్గా రూతుకి జరిగినట్లే మీ జీవితంలో దేవుని యొక్క ఒక ఉద్దేశం నెరవేర్చబడుటకై ఉన్నది. ఆ కథ చాలా అందంగా ఉన్నది. ఒక క్షణం నేను దానిని అసలు వదలలేకపోవచ్చున్నాను. విమోచన చట్టం మీకు తెలియను. అది బోయాజు ఎప్పుడైతే రూతు ఏ విధంగా పొలంలో పరిగెను ఏరుకొని మరియు బోయాజు యొక్క దయను సంపాదించినదన్న కథ మీకు తెలియను. మరియు అతడు ఆమెను వివాహం చేసుకున్నట్టుకు ముందు నయోమి పోగొట్టుకున్న దానంతటిని అతడు విమోచించవలసి ఉండెను. మరియు విమోచన చట్ట ప్రకారంగా నయోమి కోల్పోయిన ఆస్తిని విమోచించగల ఏకైక వ్యక్తి సమీప బంధువుడు మాత్రమే. అతడు విమోచించుటకు ముందు సమీప బంధువుడై ఉండవలసి ఉన్నది. మరియు అతడే ఆమెకి అత్యంత సమీప బంధువుడు. మరియు అతడు పురద్వారము వెలుపట ఒక బహిరంగ సూచన చేయవలసి వచ్చినది. లేదా నయోమి పోగొట్టుకున్నదంతా అతడు విమోచించాడని బహిరంగ ఒప్పుకోలు చేయవలసి వచ్చినది. మరియు పెద్దల ఎదుట వాని చెప్పును తన్నివేయుట ద్వారా బోయాజు దానిని చేశాడు. మరియు ఇట్లన్నాడు, నయోమికి చెందిన దేనినైనను కలిగి ఉన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్న ఎడలా, ఈరోజు నేను దానిని విమోచించి తిని. మరియు దేవుడు కూడా అట్లే చేశాను. తన స్వంత చట్టాలను అనుసరించెను. నీకు అనుసరించుటకు ఒక చట్టమును ఇచ్చి మరియు ఆయన ఇంకొక చట్టమును అనుసరించలేడు. దేవుడు అట్లు అనుసరించలేడు. ఆయన తన స్వంత చట్టములను అనుసరిస్తాడు. పిమ్మట దేవుడు తప్పిపోయిన సంఘమును, తప్పిపోయిన లోకమును, పతనమైన సృష్టిని విమోచించుటకు, ఆత్మలో అనంతుడైన దేవుడు తప్పిపోయిన మానవ జాతిని విమోచించడానికి, దేవుడు తానే సమీప బంధువునిగా మారాడు. ఒక మానవునిగా మరియ గర్భములో తాను సృష్టించిన ఒక కుమారునిగా మారాడు. మరియు పిదప యెరూషలేము గవనుల వెలుపట ఆయన ఒక సూచనను లేదా ఒక సాక్ష్యమును చేశాడు. ఆయన ఆకాశానికి మరియు భూమికి మధ్య పైకెత్తబడి మరణించాడు మరియు ప్రతి దానిని విమోచించాడు. మరియు రక్తమును కార్చడంతో ఆయన ఒక సంఘాన్ని శుద్ధీకరించాడు. తద్వారా స్వయంగా ఆయనే దానిలో నివసించి మరియు సహవాసమును కలిగి ఉండి మరియు సంభాషించుటకై ఉన్నది. ఎక్కడైతే దేవుడు ప్రతి సాయంత్రము దిగివచ్చెనో అట్టి ఏదేను తోట నుండి కోల్పోయిన సహవాసమై ఉన్నది, ఆ సంఘ సమయమై ఉన్నది. మీరు గమనించారా, చల్లపూట సూర్యుడు అస్తమించే సమయములో దేవుడు దిగివచ్చెను. రాత్రి అగుటలో ఏదో ఉన్నది. ప్రజలు అనగా క్రైస్తవులు సంఘము గూర్చి మరియు దేవుని గూర్చి ఆలోచిస్తారు. సూర్యుడు అస్తమించుటను మీరు చూస్తారు. మీ సూర్యుడు అస్తమిస్తున్నాడని మీరు గ్రహిస్తారు. మరియు సాయంకాలము చల్లపూట ఆయన దిగివచ్చి వారితో సంభాషించేవాడు. మరియు అక్కడే ఆయన ఆ సహవాసాన్ని కోల్పోయాడు. ఎందుకనగా పాపము ఆయనను దానిని చేయనివ్వలేదు. మరియు పిదప ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించెను. తద్వారా ఆయన మరలా మానవుని యొద్దకు తిరిగి వచ్చి మరియు మానవుల్లో జీవించుటకు మరియు మానవుడిని మరలా ఆయనతో సహవాసమునకు పునరుద్ధరించుటకు మరియు అతనికి దేవుడి ఇచ్చిన తన హక్కును తిరిగి ఇచ్చుటకై ఉన్నది. ఆయన చేసినది అదే అయి ఉన్నది. అది ఏ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం? అది మరలా తండ్రియే. తండ్రి అయిన దేవుడు తన విమోచన ప్రణాళికను పూర్తి చేయుటకు తన పథకాలను నిర్వర్తించుచు మీలో నివసించుటయై ఉన్నది. మీ ద్వారా పనిచేయుచు మిమ్మల్ని ఆయనతో జత పనివారిగా చేయుటయై ఉన్నది. మీకు ఒక స్థానమును ఇచ్చుటయై ఉన్నది. పడిపోయి తప్పిపోయిన మీ సహోదరి సహోదరుని కొరకు మీకు ఒక భాగమును ఇచ్చుటయై ఉన్నది. ఆయన ఏదేని తోటలో చేసినట్లే తప్పిపోయిన వారిని వెంటాడుటకు మీకు ఆయన యొక్క ఆత్మను మరియు ఆయన యొక్క ప్రేమను ఇచ్చుటయై ఉన్నది. ఆదామా, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ఒక పురుషునికి లేదా ఒక స్త్రీకి పరిశుద్ధాత్మ దానినే చేయును. అది వారి హృదయాన్ని తాకి మరియు దాని నివాసాన్ని తీసుకున్నప్పుడు పడిపోయిన ఆత్మల కొరకు ఒక దాహం మరియు ఒక ఆకలి అక్కడ ఉంటుంది. ఈనాడు కూటముల విషయం అదే అయ్యున్నది. తప్పిపోయి మరియు మరణించుచున్న వారి ఆత్మల కొరకు వెళ్లడానికి చాలినంత ఆత్మ యొక్క తాకిడి దానిలో లేదు. ఆత్మను సంపాదించే కార్యక్రమానికి బదులుగా ఒక పేరును లేదా ఒక సంఘమును లేదా ఒక భవనమును లేదా ఒక సంస్థను తయారు చేయటంలోనే ఎక్కువగా అది ఉన్నది. ఎంత దయనీయము! దానిపై చాలాసేపు మనం మాట్లాడవచ్చును. దేవుడు తనను తాను క్రీస్తులో కుమ్మరించుకున్నాడు, అది నిజము. క్రీస్తు తనను తాను సంఘములోనికి కుమ్మరించుకున్నాడు. కావున ఇప్పుడు గమనించండి, నేను తండ్రి అందును, మీరు నాయందును, మరియు నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఆ దినమున మీరు దానిని ఎరుగుదురు. ఏలైనగా అది ఆ విషయమంతయు ఒక విమోచన ప్రణాళిక అయి ఉన్నది. దిగివచ్చుట దేవుడు ఆదిలో చేసినట్లే ఆయన తన ప్రజలలో నివసించుటకు మరియు వారితో సంభాషించుటకు తిరిగి వచ్చుటయ్యి ఉన్నది. ఇప్పుడు పిదప ఆయన తన సంఘమును పలుకగలిగే స్థితిలోనికి తీసుకువచ్చి ఆయన దాని గుండా తనను తాను ప్రవహింపజేసుకుని మరియు ప్రేమించి ప్రేరేపించి మరియు సహవాసము కలిగి ఉండే స్థానముకు తన సంఘమును తీసుకువచ్చిన వెంటనే అప్పుడు ఒక ఏదేను వస్తుంది. ఆయన తన సంఘమును, అది ఆయనను ఎక్కడైతే విడిచిపెట్టినదో, తిరిగి అక్కడికి తీసుకువెళ్తాడు. అది ఎక్కడైతే పడిపోయినదో తిరిగి ఆ ఏదేను వద్దకు తీసుకువెళ్తాడు. అది ఇప్పుడు అక్కడే దాని యొక్క మొదటి ప్రారంభం లేదా పతనము జరిగినది. విమోచించబడినట్టి శుభ్రమైన ప్రతి పలకతో అది అక్కడికే తిరిగి తీసుకుని పోబడుతుంది. వాటిని తిరిగి మరలా నేరుగా ఆ స్థలానికి తీసుకువస్తుంది. సంఘము కొంతకాలము లోకములో ఉన్నది మరియు సంఘము నిజముగా 1500 సంవత్సరాలు చీకటి యుగముల సంస్కరణ తర్వాత అపోస్తలుల తరువాయి వచ్చిన మొట్టమొదటి సంఘ సంస్కర్త లూథరు. మరియు పిదప లూథరు వచ్చినప్పుడు దేవుడు ఆత్మను కొద్దిగా తీసుకుని మరియు నీతికరణలు సంఘము పైన దానిని కుమ్మరించాడు. పిదప వెస్లీ దినములలో ఆయన మరికొంచెం ఎక్కువగా తనను తాను శుద్ధీకరణలోనికి కుమ్మరించుకున్నాడు. మరియు అంత్యకాలమునొద్దకు కాలము ఎదిగినా కొద్దీ దేవుడు తన సంఘమును నింపుచూ ఉన్నాడు. కేవలం చుట్టూ చూసి అది సత్యమో కాదో కనుగొనండి. లూథరు కాలమును చూడండి. చరిత్రను చదివే మీరు వారి ఉజ్జీవమును మరియు వారు ఏమి చేశారో చూడండి. వెస్లీ ఉజ్జీవం ఇంకెంత గొప్పగా ఉన్నదో చూడండి. తక్కువ సంఖ్యలో కూడా వారు ఎంత ఎక్కువ శక్తిని కలిగి ఉన్నారో చూడండి. పెంతకొస్తు దినములలో అప్పుడు వారు ఎటువంటి ఒక ఉజ్జీవమును కలిగి ఉన్నారో గమనించండి. ఎంతో గొప్పగా విస్తృతంగా వ్యాపించినది. అవర్ సండే విజిటర్ అనే క్యాథలిక్ పత్రికలో కూడా పెంతకోస్తు వారు ఒక సంవత్సరంలో 1,500,000 మందిని మార్చారని ఒప్పుకోలు చేశారు. మిగతా సంఘాలన్నిటినీ కలిపి వీరు దాటిపోయారు. క్యాథలిక్ వారు కేవలం 1,000,000 మందిని మాత్రమే మార్చారని చెప్పారు. తమ స్వంత సండే విజిటర్లో సండే విజిటర్ అని పిలువబడే పత్రికలు పెంతకోస్తు వారు తమను అధిగమించారని ప్రకటన ఇచ్చారు. మరియు గుర్తుంచుకోనండి, పెంతకోస్తు ద్వారా జరిగిన మార్పిడి పరిశుద్ధాత్మ నింపుదల గల మార్పిడి అయి ఉన్నది. తక్కువ మందితో ప్రారంభంలో అక్కడున్న వీధి ప్రక్కన వెళ్ళుచు ఒక పాత గిటారు పట్టుకుని బయలుదేరారు. మరియు మహిళలు ఒక జత మేజోలను కూడా కొనుగోలు చేయు స్తోమతను కలిగిలేరు. రైలు పట్టాల వద్ద పడుకునేవారు మరియు మొక్కజొన్నలు ఏరుకొని మరియు వాటిని దంచి వారి పిల్లల కొరకు రొట్టెలు తయారు చేసేవారు. అయితే అది ఎక్కడికి వచ్చినది? నేడు ప్రపంచములోనే అత్యంత శక్తివంతంగా నిలబడే సంఘముగా ఉన్నది. లోకము దృష్టిలో కాదండి, కాని దేవుని దృష్టిలో అయి ఉన్నది. ఎందుకనగా ఆయన వారి కొరకు చేయుచున్న దానిని బట్టి ఆయన దానిని రుజువు చేయుచున్నాడు. ఆయన తనను తాను వారిలోనికి కుమ్మరించుకొనుచున్నాడు, దానిని లోనికి కుమ్మరించుచున్నాడు. ఇప్పుడు ఏమి జరిగిందో గమనించండి. దేవుడు వారిలోనికి తనను తాను కుమ్మరించుకొనుచున్నాడు. ఇప్పుడు సంఘము లూథర్ వెస్లీ నుండి ఒక చోటుకు వచ్చియున్నది మరియు పెంతకోస్తుకు ఉజ్జీవం మొదలైనది. మరియు ఇప్పుడు మనమిప్పుడు వచ్చుచున్న ఈ కాలములోనికి అదే పరిశుద్ధాత్మ ద్వారా దానిని ఎక్కువగా కలిగి ఉండి వచ్చుచున్నది. ఇప్పుడు అక్కడ వెనుక లూథరన్లు రక్షించబడినప్పుడు వారు పరిశుద్ధాత్మలో కొంత భాగాన్ని పొందుకున్నారు. మెథడిస్టులు శుద్ధీకరించబడినప్పుడు అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ అయి ఉన్నది. చూడండి, అది పరిశుద్ధాత్మలో ఒక భాగమై ఉన్నది. మనం లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు అని లేఖనము చెప్పుచున్నది. చూశారా, ఇప్పుడు దేవుడు అంత్యకాలములో వెలుగు ప్రకాశించుట ప్రారంభమైనందున ఆయన మనలను మన నుండి ఒక గొప్ప విషయమును ఆశిస్తున్నాడు. ఎందుకనగా ఎక్కడైతే అధికంగా ఇవ్వబడుతుందో అక్కడ అధికంగా కోరబడుతుంది. కావున లూథరన్లు లేదా మెథడిస్టుల నుండి ఆయన కోరిన దానికంటే మన నుండి చాలా ఎక్కువ కోరనై ఉన్నాడు. ఎందుకనగా మనము వారు కలిగి ఉన్న దానికంటే మరి గొప్పదైన వెలుగులో మరి గొప్పదైన శక్తితో ఒక మరి గొప్పదైన సాక్ష్యముతో నడుచుచున్నాము. ఇప్పుడు మనము పునరుద్ధానమును గూర్చిన మరి గొప్పదైన సాక్ష్యమును కలిగి ఉన్నాము. వారు కలిగి ఉన్న దానికంటే మరింత స్థిరమైన మరింత ఖచ్చితమైన సంగతులను మనము కలిగి ఉన్నాము. కాని ఈ మధ్యనే ఒక లూథరన్ కాలేజీకి నేను చెప్పినట్లుగా అది ఉన్నది. వారు ఇట్లన్నారు, మనము ఏమి కలిగి ఉన్నాము? నేను ఇట్లు చెప్పాను, ఒక వ్యక్తి ఒక మొక్కజొన్న పంటను వేశాడు. మొదటి చిన్న మొలకలు పైకి వచ్చినప్పుడు అతడు ఇట్లన్నాడు, ఒక మొక్కజొన్న పంటకై ప్రభువుకు ధన్యవాదములు. అతడు దాదాపు దానిని కలిగి ఉన్నాడు, కాని అతడు దానిని ప్రారంభ దశలో మాత్రమే కలిగి ఉన్నాడు. రాను రాను అది ఒక కాండముగా మారినది మరియు దానిపై వెన్నులు బయటకు వచ్చాను. అది మెథడిస్టులై ఉన్నారు. మీరు ప్రకృతిని గమనిస్తే దేవుడు పనిచేయటను మీరు చూస్తారు. నా పరిచర్యకు కూడా సంబంధించిన ఒక రహస్యము అక్కడ ఉండి ఉన్నది. చూశారా, అది ప్రకృతిని గమనిస్తూ అది ఎట్లు చేస్తుందో ఏ కాలమో మరియు ఏ సమయమో చూడండి. మీరు ఎక్కడ జీవిస్తున్నారో మీరు చూడగలరు. కాలమును గమనించండి. ఇప్పుడు పిదప ఆ మెథడిస్టులు వారు వెన్నులై ఉన్నారు. వారు లూథరన్ల వైపు చూసి ఇట్లన్నారు, మేము శుద్ధీకరణను పొందాము, దానిలో మీరు ఏమీ కలిగిలేరు. క్రమంగా ఆ పుప్పొడి నుండి మెథడిస్టుల నుండి ఒక ధాన్యపు గింజ ఒక మొక్కజొన్న తొక్క వచ్చను. అది పెంతకోస్తై ఉన్నది. మీరు అక్కడున్నారు. నీతికరణము అది దానిలో ఒక దశ, శుద్ధీకరణము దానిలో మరొక దశ, పరిశుద్ధాత్మ దాని యొక్క మరొక దశ. పెంతకోస్తు, లూథర్, వెస్లీ, పెంతకోస్తు. ఇప్పుడు పెంతకోస్తు ఏమి చేస్తుంది? నేను దానిని పోల్చుతాను. ఎందుకనగా పెంతకోస్తులు అది ఒక పచ్చని ఆకును ఒక వెన్నును తిరిగి తీసుకుని రాలేదు. అయితే మొక్కజొన్న ఆ వెన్నుతో ఇట్లనలేదు, నీ వలన నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. లేదా వెన్ను ఆ ఆకుతో ఇట్లు చెప్పలేదు, నీ వలన నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. ఎందుకనగా ఆకులో ఉన్న ఆ జీవమే వెన్నును తయారు చేసినది, వెన్నులో ఉన్న ఆ జీవమే గుచ్చును తయారు చేసినది, మరియు వెస్లీ సంఘమును తయారు చేసినది లూథరన్ సంఘమే, అలాగే పెంతకోస్తు సంఘమును తయారు చేసినది వెస్లీ సంఘమే. అయితే పెంతకోస్తు అది ఏమిటి? అది ప్రారంభములో భూమిలోనికి వెళ్లిన అదే రకమైన గింజ యొక్క పునరుద్ధరణ అయి ఉన్నది. ఈ కడవరి దినాలలో చూడండి, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా పెంతకోస్తు శక్తి యొక్క పూర్తి సంపూర్ణతను తిరిగి తీసుకురావడమై ఉన్నది. ఓ, చూచుటకు, నమ్ముచు మరియు దానివైపు చూచుటకు అది ఒక గొప్ప విషయమై ఉన్నది. ఇప్పుడు మనమిప్పుడు జీవిస్తున్న ఈ కాలములో, ఈ కాలము ఇది పెంతకోస్తును దాటిన కాలమై ఉన్నది. పెంతకోస్తు దానినదే సంస్థలలో స్థిరపరచుకున్నది మరియు సంస్థలను గురించి ఎంతగానో నకలు చేయడం ప్రారంభించినది. మేము ఇది మరియు మేము అది, అది కేవలం ప్రకృతి అయి ఉన్నది. దాని విషయంలో మీరు ఏమీ చేయలేరు, అది ప్రకృతి అయి ఉన్నది. వారు దానిని చేస్తారు, వారు అలా చేయాలనేది అది ప్రణాళిక అయి ఉన్నది. అయితే సంఘము ముందుకు కొనసాగిపోయినది, అది మరింత గొప్ప దానిలోనికి, మరింత శక్తివంతమైన దానిలోనికి వెళ్లినది. అది వరముల యొక్క పునరుద్ధరణ అయి ఉన్నది. మరియు చాలా మంది పెంతకోస్తు ప్రజలు దైవిక స్వస్థత, దేవదూతల పరిచర్య మరియు దేవుని యొక్క శక్తులను నమ్మరు. చాలా మంది పెంతకోస్తు వారు నేను చూసే ఈ దర్శనాలను దయ్యము అని అంటారు. పెంతకోస్తులో ఉన్న అనేక సంఘశాఖలకు దానితో ఎటువంటి సంబంధము లేదు. చూడండి, మనము దానిని దాటి ఉన్నాము. భాషలలో మాట్లాడటం వలన పెంతకోస్తు వారిని మెథడిస్టులు, వెర్రివారు అని పిలిచినట్లే ఉన్నది. కేకలు వేయటం వలన మెథడిస్టులను లూథరన్లు, పిచ్చివారు అని పిలిచినట్లే ఉన్నది. చూశారా? అయితే ఆ గొప్ప సంఘము సంపూర్ణముగా నింపబడి మరియు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గొప్ప శక్తులను పూర్తిగా తాగే వరకు, హల్లెలూయా, అదంతా పరిశుద్ధాత్మ వచ్చుటయే అయి ఉన్నది. ఎంతగా అంటే యేసు చేసిన అవే క్రియలు ఇప్పుడు నేరుగా సంఘములో వాటినవి ప్రత్యక్షపరుచుకునే ఒక చోటుకు అది వచ్చినది. స్నేహితులారా, మనము సమీపములో ఉన్నాము. దేవుడు సంఘములో పరిశుద్ధాత్మను ఎందుకొరకు పెట్టాడో తెలియజేయుటకు నన్ను ఇక్కడ ఒక నిమిషం ఆగనివ్వండి. మీరు గ్రహించినట్లు మీకు మరొక మాదిరిని ఇచ్చేదను. వెనుక పాత నిబంధనలో ఒక శిశువు, ఒక వ్యక్తి తన కొరకు ఒక ఇంటిని నిర్మించుకుంటాడు. అతడు తన వధువును పొందుకుంటాడు, అది మొదటి విషయం. పిదప అతడు ఒక సంస్థ వలె ఒక గొప్ప వ్యక్తి అవుతాడు, అది బాగున్నది. పిదప జరిగినదేమిటంటే ఆ ఇంటిలోనికి ఒక జన్మ సంభవిస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్మ, చూడండి, మరొక ఆత్మ లోపలికి వచ్చినది. అది ఒక కుమారుడు. ఆ కుమారుడు అతడు ఒక నిర్దిష్ట వయసుకు వచ్చేంత వరకు అతడు పూర్తి అధికారమును కలిగి ఉండడు. అతడు ఒక వారసునిగాను ఉండలేడు. మరియు అతడు మొదట నిరూపించబడవలసి ఉండెను. అవును. మరియు అప్పుడు వారికి దత్తపుత్రత్వము అనే చట్టము ఉండి ఉన్నది. సేవకులైన మీకు చెప్పుచున్నాను, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక కుమారుడిని స్థానములో పెట్టుటను గూర్చి అయి ఉన్నది. చూడండి, పిదప అతడు దత్తత తీసుకొనబడిన ఒక స్థానానికి అతడు వచ్చినప్పుడు రూపాంతరపు కొండపైన యేసు దానికి ఒక అందమైన దృష్టాంతమును ఇచ్చెను. నేను చెప్పినట్లుగా దేనినైనా చేయుటకు దేవుడు ఎన్నడూ తన నియమాలను దాటివెళ్లడు. గాలిలో అంతటా నీరును వెదజల్లుతూ ఒక బుగ్గ బావిని మీరు ఈ కొండపైన కలిగి ఉండి మరియు ఇక్కడ ఉన్న ఈ వేరొక కొండపైన కాలిపోచున్న పంటను మీరు కలిగి ఉంటే మీరు ఈ కొండపైన నిలబడి ఇలా కేకలు వేయవచ్చును, ఓ నీరు, నీవు పరిగుడి వెళ్లి నా పంట మొత్తాన్ని తడుపుము, ఓ నీరు, నా పంట వద్దకు వెళ్ళుము. అది ఎప్పటికీ అలా చేయదు. కాని మీరు గురుత్వాకర్షణ నియమాల ప్రకారం పనిచేస్తే మీరు ఆ పంటకు నీరు పెట్టవచ్చును. ఇక్కడ పడి ఉన్న ఒక వ్యాధిగ్రస్తులను లేదా ఒక పాపిని లేదా సరిగ్గా ఉండాలని కోరుచున్న ఒక వ్యక్తిని మీరిక్కడ కలిగి ఉన్నారు. అతడు మద్యపానమును, ధూమపానమును మానలేకున్నాడు. కామమును మరియు అటువంటి వాటిని వదులుకోలేకున్నాడు. మీరు కేవలం దేవుని నియమాల ప్రకారం పనిచేసి పరిశుద్ధాత్మను అక్కడకు రానిచ్చిన ఎడల అప్పుడు అతడు ఇంకెంత మాత్రము అతని సొత్తు కాదు. అతడు ఆ కార్యమును ఆపివేస్తాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ అతన్ని స్వాధీనంలోనికి తీసుకుంటాడు. కాని మీరు దేవుని యొక్క చట్టాలు, దేవుని యొక్క నియమాల ప్రకారం పనిచేయవలసి ఉన్నది. ఇప్పుడు పాత నిబంధనలు ఆ శిశువు పుట్టినప్పుడు అతడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తనను చూచుటకు వారు వారిని గమనించేవారు. అప్పుడు ఆ తండ్రి ఈ సమయానికల్లా ఒక గొప్ప వ్యాపారవేత్త అయి ఉండి బహుశా తన 40 లేదా 50లలో ఉండవచ్చును. స్వయంగా తానే ఈ బిడ్డకు నేర్పడానికి అతనికి సమయం లేదు. కావున అతడు ఇప్పుడు వీరు కలిగి ఉన్నట్లు ఆ రోజుల్లో వారు ప్రభుత్వ పాఠశాలలు కలిగిలేరు. కావున వారు బోధకుడు లేదా ఒక పెంచేవాడు అని పిలిచే పాఠశాల ఉపాధ్యాయుని కలిగి ఉండేవారు. మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయుడు అతడు నమ్మకంగా ఉండి మరియు దానిని గూర్చి తండ్రికి నిజము చెప్పులాగున అతడు కనుగొనగలిగిన అత్యుత్తమమైన వాడు. మరియు పిదప, ఈ అబ్బాయి ఒక నిర్దిష్ట వయసుకు వచ్చినప్పుడు అతడు పరిపక్వం చెందాడు అని అనుకుందాం. ఆ అబ్బాయి కేవలం ఒక తిరుగుబోతై, ఏ ప్రయోజనము లేక తన తండ్రి వ్యాపారమును పట్టించుకోకుండా ఉండి, అతడు ఆడవాళ్ల వెంటపడుచు సరసాలాడటం లేదా మద్యపానం లేదా జూదము లేదా గుర్రపు పందెముల గూర్చియే అతడు ఆలోచించిన ఎడల ఆ బాలుడు ఎప్పుడు ఒక కొడుకుగానే ఉంటాడు. కాని తన తండ్రి కలిగిన దానంతటికీ వారసత్వమును కలిగిండే స్థానములో ఎన్నడూ ఉంచబడడు. కాని అతడొక మంచి పిల్లవాడయ్యుండి, మరియు అతడు తన తండ్రి వ్యాపారం గురించి ఆలోచిస్తూ, మరియు ఒక సరైన బిడ్డ అని అతడు నిరూపించుకున్న ఎడల అప్పుడు వారు ఒక వేడుకను జరుపుకుంటారు. వారు ఆ అబ్బాయిని వీధిలోనికి తీసుకువెళ్లి అతనికి ఒక తెల్లని వస్త్రమును ధరింపజేస్తారు. మరియు ఆ నగరమంతా అతన్ని చూచునట్లు వారు అతన్ని ఒక పరంజా మీద నిలబెడతారు. వారు ఒక విందును మరియు ఒక ఉత్సవమును చేస్తారు. మరియు పిదప ఆ తండ్రి దత్తపుత్రత్వ వేడుకను చేస్తాడు. అతడు తన స్వంత కుమారుడినే తన స్వంత వ్యాపారంలోనికి దత్తతు తీసుకుంటాడు. మరియు అప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో సమానుడవుతాడు. మరో మాటలో చెప్పాలంటే, ఈనాడు అయితే చెక్కులో తండ్రి పేరు ఎంతో కుమారుడి పేరు అంతే చెల్లును. ఇప్పుడు దేవుడు ఏమి చేసినో గమనించండి. తన కుమారుడు జన్మించినప్పుడు ఆయనను 30 సంవత్సరాలు విడిచిపెట్టాడు. ఆయనను పరీక్షించాడు, పరిశోధించాడు. పిదప, ఆయన అతనికి 3 సంవత్సరాల కఠిన పరీక్షను ఇచ్చెను. ఆపై ఆ కఠిన పరీక్ష యొక్క ముగింపులో తన కుమారుడు తండ్రి పని మీద ఉన్నాడని ఆయన చూసినప్పుడు రూపాంతరపు కొండ, లూకాసు వార్త, ఆయన పేతురు, యాకోబు, యోహాను అను 3 సాక్షులను తీసుకుని కొండపైకి వెళ్లాడు. మరియు అక్కడ దేవుడు దత్తపుత్రత్వపు నియమాలను ప్రదర్శించాడు. వారు పైకి చూసి, మరియు వారు యేసును చూశారు, మరియు ఆయన వస్త్రాలు మెరుపు వలె తెల్లగా ప్రకాశించాయి. మరియు ఒక మేఘం ఆయనను కమ్మగా, మరియు ఆ మేఘము నుండి ఒక స్వరం వచ్చి ఇట్లు పలికినది, ఈయన నా ప్రియ కుమారుడు, మీరు ఈయన మాట వినుడి. నేను ఇప్పుడు కూర్చుంటాను, మరియు ఇక ఏమీయూ చెప్పను. ఆయన ఏమి చెప్తాడో అదే ధర్మము మరియు సత్యము. ఇప్పుడు సంఘము ఆ పాఠశాలల గుండా వచ్చియున్నది. ఆమె చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్నది, మరియు ఒక సంఘశాఖగా ఒక సంస్థగా మారిపోయినది. అయితే మీరు గమనించిన ఎడల ఆ జన్మ మరొక దానిని ఉత్పత్తి చేసినది. మరియు ఎక్కడైతే పెంతుకోస్తు సంఘము క్రొత్త జన్మతో పరీక్షించబడి మరియు పరిశోధించబడినదో ఆ స్థానానికి అది వచ్చినది. మరియు ఇప్పుడు అది ఒక స్థానానికి వచ్చుచున్నది. దేవుడు సంఘముతో కేవలం ఒక సంస్థగా వ్యవహరించడు. ఆయన సంఘముతో ఒక గుంపు ప్రజలుగా వ్యవహరించడు. ఆయన సంఘముతో వ్యక్తులుగా వ్యవహరించడు. సంఘములో ఉన్న ఒక్కొక్క వ్యక్తితో వ్యవహరిస్తాడు. మరియు ఇప్పుడు అది ఒక సమయానికి వచ్చినది, మరియు అది రహస్యము కానే కాదు. మనమందరము దానిని చూస్తున్నాము. ఒక వ్యక్తి నిరూపించబడినప్పుడు మరియు దేవుడు అతన్ని ప్రేమించినప్పుడు ఆయన అతన్ని ఎక్కడికో తన వద్దకు తీసుకుని వెళ్తాడు. అక్కడ దేవదూతల ఎదుట ఆయన అతని కొరకు దేనినో చేస్తాడు. ఆయన దేవుని సన్నిధిలో అతన్ని పైకి లేపి అతనికి వరములనిచ్చి మరియు అతన్ని నింపి మరియు అతన్ని బయటకు పంపుతాడు. ఆ కాలములోనే మనము జీవించుచున్నాము. లూథరన్లను రక్షించి, మెథడిస్టులను శుద్ధీకరించి, పెంతుకోస్తు వారికి బాప్తిస్మం ఇచ్చిన అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రభువైన యేసు యొక్క రాకడను క్రమపరచుచున్నాడు. అది చాలా శక్తివంతమైనప్పుడు ఆ శరీరము ఈ గుంపులోనికి వస్తుంది. ఒక సంఘము, అది ఆ మిగిలిన వారిని సమాధిలో నుండి లేపుతుంది. ఒక పునరుత్థానము ఉంటుంది. దాని కొరకే పరిశుద్ధాత్మ ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. వారు ఒక దినమున దాని క్రింద జీవించారు, మనము మరి ఒక దినములో జీవించుచున్నాము. శత్రువు వరదవలే వచ్చినప్పుడు దేవుని ఆత్మ దానికి వ్యతిరేకంగా ఒక ధ్వజమునెత్తును. చూశారా, మనము ఇప్పుడు ఒక దినములో ఉన్నాము. ఆ వెనుకటి వారు ఈనాటి వారు కలిగిన దానిలో సగం తెలివితేటలనైనా కలిగిలేరు. వారు ఒక అనుబాంబునైనను లేదా ఒక మోటారు వాహనమునైనను తయారు చేయలేకపోయారు. ఇప్పుడు మనం కలిగి ఉన్నట్లు విజ్ఞాన శాస్త్రము మరియు విషయాలు వారు కలిగిలేరు. అయితే మర్మమైన సంగతుల యొక్క విషయాలు, కొంత ధూళి మరియు అటువంటివి కలిసి పేలుట ద్వారా మానవుడు వచ్చాడని చెప్పడానికి ప్రయత్నిస్తారు, మరియు ప్రజలలో నుండి అవిశ్వాసులను తయారు చేయటకు కొంత విశ్లేషించి మరియు దానిని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు మనకు అది అవసరమైనప్పుడు దేవుని ఆత్మ ఒక ధ్వజమును ఎత్తుతుంది. అది ఏమిటి? ఆయన తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అప్పుడు సమాధిలో లేదా దేవుని యొక్క బలిపీఠం క్రింద విశ్రాంతి తీసుకొనిచున్నవారు లేఖనము చెప్పినట్లు ఇట్లు కేకవేయుచున్నారు. ఎంతకాలము ప్రభువా, ఎంతకాలము, ఇంకెంతకాలము? దేవుడు నా కొరకు మరియు నీ కొరకు వేచి ఉన్నాడు. సంఘము నా కొరకు మరియు నీ కొరకు వేచియున్నది. దత్తపుత్రత్వ సమయము, అది దేవుడు తన సంపూర్ణతను, తన శక్తిని, తన పునరుత్థానమును మనలోనికి కుమ్మరించుకోగలిగినప్పుడై ఉన్నది. తద్వారా క్రీస్తు మన మధ్య దృశ్యునిగా చేసుకుని మరియు మృతులను లేపి మరియు మనము ఎత్తబడుటలోనికి వెళ్ళునంతగా సంఘము మరియు క్రీస్తు ఎంతో సమీపముగా వచ్చుదురు. ఇప్పుడు మనం చెప్పబోచున్నాము, కొద్ది సమయం తర్వాత దానిని చూపించబోచున్నాము. అదేమిటనగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ఆ ఎత్తబడుటలోనికి వెళ్తారు. ఆ 1000 సంవత్సరాల వ్యవధి వరకు కడమ మృతులు బ్రతకలేదు. అది నిజము. కేవలం పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు మాత్రమే ఎత్తబడుటలోనికి వెళ్లియున్నారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నేను ఇక్కడ మరొక లేఖనమును కలిగి ఉన్నాను. అది యోహాను 14:12. ఇక్కడ ఆలయము వద్ద ఉన్న ప్రజలందరికీ అది బాగా తెలిసిన లేఖనం. నిశ్చయంగా నేను మీతో చెప్పినదేమనగా, నాయందు విశ్వాసముంచువాడు. ఇప్పుడు విశ్వాసముంచువాడు అన్న ఆ పదము మిమ్మల్ని వెనక్కి ఉంచనివ్వకండి. ఒక నామకార్థపు సంఘములో ఇట్లందరూ, అవును నేను నమ్ముచున్నాను, నిశ్చయంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను, దయ్యము కూడా దానినే నమ్ముచున్నది, అది ఖచ్చితం, వాడు నమ్ముచున్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అయితే యోహానులో లేఖనము ఇట్లు చెప్పుచున్నది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసే క్రీస్తని చెప్పలేడు. మీరు నిజానికి లేఖనం ద్వారా, నేను చదవటం పూర్తి చేసే ముందు నన్ను ఒక్క నిమిషం ఇక్కడ ఆగనివ్వండి. మీరు పరిశుద్ధాత్మను పొందే వరకు మీరు మార్పు చెందినవారు కారు. అది నిజము. మీరు దానికై విశ్వసించుచున్నారు. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడియున్నాడు మరియు మీరు ఆయనను బహిరంగంగా ఒప్పుకున్నారు. దయ్యము కూడా దానినే కలిగి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను, దయ్యము కూడా దానినే చేయును. అయితే మీరు ఆయన వైపు నడిచి వెళ్ళుచున్నారు. పేతురు పిలువబడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడినప్పుడు, మరియు యోహాను 17:17 యేసు వారిని వాక్యము ద్వారా పరిశుద్ధపరిచాడు. ఏలైనగా వాక్యము సత్యమై ఉన్నది మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. 1 యోహాను ఇట్లు చెప్పుచున్నది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయనే ఆ వాక్యము, కావున ఆయన వారిని పరిశుద్ధపరిచాడు. ఆయన ఇట్లన్నాడు, తండ్రి తనలో ఉన్న ఆత్మతో మాట్లాడుచు ఇట్లన్నాడు, నేను వాక్యము ద్వారా వారిని పరిశుద్ధపరచుచున్నాను. స్వయంగా ఆయనే ఆయన చేతులు వారిపై ఉంచుట ద్వారా అయి ఉన్నది. నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఒక స్త్రీ యొక్క గర్భములో కేవలం ఆయనను ఉనికిలోనికి పలికెను. ఓ, ఆయనను ప్రత్యక్షపరచడానికి దేవుని యొక్క ఈ వాక్యం తప్ప వేరే ఏ విధంగానైనా ఆయన ఉండడం పూర్తిగా అసాధ్యం. నేను వారిని పరిశుద్ధపరిచాను. అపవిత్రాత్మలకు వ్యతిరేకంగా ఆయన వారికి శక్తినిచ్చాడు. వారు బయటకు వెళ్లారు. ఆయన వారి పేర్లను గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంచాడు మరియు ఆయన వారిని పంపాడు. మత్తయి 10, మరియు వారికి అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలను పారద్రోలడానికి మరియు కార్యములు చేయడానికి మరియు మొదలగు వాటి కొరకు శక్తిని ఇచ్చాడు. మరియు వారు సంతోషిస్తూ తిరిగి వచ్చి ఇట్లన్నారు, దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి. ఆయన ఇట్లు చెప్పాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకుడి కాని మీ పేర్లు జీవగ్రంథములో ఉన్నందున సంతోషించుడి. మరియు యూదా వారితో కూడా ఉండెను. అతడు ఎంత దగ్గరగా రాగలిగానో చూడండి. నేరుగా నీతికరణము గుండా ఆపై నేరుగా శుద్ధీకరణలోనికి వచ్చాను. అయితే అతడు తన వెలుగును ఎక్కడ చూపించాడు? అతడు తనను తాను ఎక్కడ చూపించుకున్నాడు? పెంతెకోస్తుకు ముందు అతడు తన రంగులను చూపించాడు. గమనించండి, ఆ ఆత్మ ఎంత పవిత్రంగా మరియు ఎంత నీతిగలదిగా ఉండగలదో అంతగా అది ఉంటుంది. ఎంతగా అంటే అది పరిశుద్ధాత్మ వద్దకు వచ్చు వరకై ఉన్నది. మరియు వారు దానిని సరిగ్గా అక్కడే ఆపివేస్తారు. కదలాడుచున్న ఆత్మ, మీరు దానిని చూచుటలేదా? అదే అయి ఉన్నది. క్రీస్తు విరోధి మరియు యేసు ఇట్లు చెప్పెను, ఈ కడవరి దినములలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయనంతగా అవి ఎంతో దగ్గరగా ఉండును. అయితే గుర్తుంచుకోండి, కేవలం ఎన్నిక చేయబడిన వారు మాత్రమే దానిని చూస్తారు. దేవుడు ఎన్నిక ద్వారా పిలుస్తాడు. వారిలో మీరు ఒకరు అయినందుకు మీరు సంతోషంగా లేరా? ఈ రాత్రి ఇక్కడున్న ప్రజలారా, నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి. ప్రభువా, నీవు నా హృదయములో ఉండుట నాకు కావాలి అని మీ హృదయములో ఏదో లాగుచుండుట మీకు తెలియడం లేదా? అది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మీ పేరును గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉంచుట వలనై ఉన్నది. ఆయన దానిని చెప్పెను. ఎవడునూ నా యొద్దకు రాలేడు. యేసు చెప్పెను, నా తండ్రి మొదట ఒకరిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. మరియు నా యొద్దకు వచ్చి వారందరికీ నేను వారికి నిత్య జీవమును ఇచ్చెదను. నిత్య జీవము అనగా ఏమిటి? పరిశుద్ధాత్మయే. నిత్య జీవము ఆ పదాన్ని తీసుకుని మరియు దానిని గ్రీకు భాషలో చూసినట్లయితే అది జోయి అని చెప్పబడుచున్నది. జోయి అనగా పరిశుద్ధాత్మ. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చెదరు, మరియు నా యొద్దకు వచ్చు వారందరికీ నేను అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించెదను, మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును, నేను దానిని చేయుదును అని ఆయన చెప్పెను. దానిని గూర్చి అట్లైనచో మరియులు లేవు. నేను చేసెదను, వచ్చు వారందరికీ నేను నిత్య జీవమును ఇచ్చెదను. అతడు లేవవలసి ఉన్నది, ఎందుకనగా అతడు నిత్య జీవమును కలిగి ఉన్నాడు. అతడు రావలసి ఉన్నది. దేవుడు మరణించడు గనక అతడును ఎన్నడూ మరణించడు. ఓ, ఈ దేశమంతటి నుండి అయినా మరియు ఈ చిన్న నగరములో ఉన్న నా ప్రియమైన స్నేహితులారా, నేను గనక నా మానవ స్వరంతో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుట యొక్క ప్రాముఖ్యతను మీ హృదయములో ఉంచగలిగితే చాలు, అది మీరు మీ జీవితములో ఎన్నడూ పొందనటువంటి అత్యంత అద్భుతమైన ప్రత్యక్షతగా ఉంటుంది. అదేమిటని చూడటానికి మీరు దానిని తప్పక చేయాలి. దానిని అనగా మీరు మార్పు పొందలేదు అన్న దాని గురించి నన్ను స్పష్టం చేయనివ్వండి. పేతురు రక్షించబడ్డాడు. అతడు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను వెంబడించాడు. అతడెవరన్నది యేసు అతనికి చెప్పి అతడు ఆయనను వెంబడించినట్లు చేశాను. ఆయన అపవిత్రాత్మలకు వ్యతిరేకంగా అతనికి అధికారాన్ని ఇచ్చాడు, మరియు అతనిని పరిశుద్ధపరిచాడు. కాని వాటన్నింటి తర్వాత మరియు అతడు ఆ గుంపు యొక్క ప్రతినిధిగా మారాడు. క్యాథలిక్కులు దానిని పిలవగోరునట్లు సంఘం యొక్క బిషప్పు లేదా పోపు లేదా అదేమైనదో అది సంఘములో ప్రధానుడు అయినను ఆయన అప్పగింపబడనున్న రాత్రి యేసు ఇట్లనెను, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? మరియు అతడు ఇట్లన్నాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలియను. ఇట్లనెను, నా గొర్రెలను మేపుము. ఆయన దానిని 3 సార్లు చెప్పెను. మరియు పేతురు, నేను నీతో అంతము వరకు వెళ్లెంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు, మరియు నేను నీతో మరణము వరకు వెళ్ళుదును అని మొదలగున్నవి చెప్పెను. ఆయన ఇట్లు చెప్పెను, కోడి 3 సార్లు కూయకు మునుపు, కోడి కూయకు మునుపు నీవు నన్ను 3 సార్లు తిరస్కరించదవు. ఆయన ఇంకా ఇట్లన్నాడు, కాని పేతురు, నేను నీ కొరకు ప్రార్థించాను, వినండి. అదే అంతా కాదు, నేను నీ కొరకు ప్రార్థించాను మరియు నీవు మార్పు నొందిన తర్వాత అప్పుడు నీ సహోదరులను బలపరచుము. నీ మనస్సు తిరిగిన తర్వాత అతడు కేకలు వేశాడు, అతడు ఆత్మలో నాట్యమాడి ఉంటాడు, అతడు అన్ని విధములైన కార్యములను చేశాడు, కాని అతడింకనూ పరిశుద్ధాత్మను పొందుకొనలేదు. నీవు మార్పు నొందిన తర్వాత అప్పుడు నీ సహోదరులను బలపరచుము, అది నిజము. ఆయన ప్రణాళిక చొప్పున చేయుము. ఇప్పుడు నేను యోహాను 14:12 చదవటం పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు 14:12 యేసు ఇట్లు చెప్పెను, నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, విశ్వసించువాడు మరియు మీరు విశ్వసించలేరు. నాయందు విశ్వాసముంచువారు మీరు ఆయన కొరకు విశ్వసించగలరు. అది ఎంతమందికి అర్థమగుచున్నది? ఆమేన్ అని చెప్పండి. అపొస్తలుల కార్యములు 19 మీకు జ్ఞాపకమున్నది కదా. దీనిని ఇక్కడ ఆపటం నాకిష్టం లేదు, కాని అది నా వద్దకు వచ్చినప్పుడు నేను దానిని చెప్పవలసి ఉన్నది. అపొస్తలుల కార్యములు 19:1 ఈ బాప్టిస్టు బోధకుడు, అతడు ఒక న్యాయవాది మరియు మార్పు చెందినవాడు, మరియు అతడు బోధిస్తూ ప్రజలను రక్షణలోనికి తెచ్చుచుండెను, మరియు వారు గొప్ప ఆనందాన్ని కలిగి ఉండిరి. కేవలం సంతోషిస్తూ మరియు కేకలు వేయుచు ఒక కూటమును కలిగి ఉన్నారు. అపొస్తలుల కార్యములు 18 అకుల మరియు ప్రిస్కిల్ల, మనము నిన్న సాయంత్రం దానిని ప్రస్తావించాము, మరియు వారు అతన్ని చూడ్డానికి వెళ్లారు, మరియు అతడొక గొప్ప వ్యక్తి అని వారికి తెలియను, మరియు అతడొక విద్యార్థి, మరియు అతడు యోహాను యొక్క బాప్తిస్మమును మాత్రమే ఎరిగియుండి యేసు దేవుని కుమారుడని బైబిల్ ద్వారా నిరూపించుచున్నాడు. అతనికి ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి తెలియదు. కావున అతడిట్లన్నాడు, అకుల మరియు ప్రిస్కిల్ల ఆ భార్యాభర్తలు డేరాలు కుట్టువారు, మరి పౌలు కూడా డేరాలు కుట్టువాడై ఉండెను. మరియు పౌలు బోధ కింద వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిట్లన్నారు, ఇక్కడికి వచ్చుచున్న ఒక చిన్న సహోదరుడు ఉన్నాడు, మనతో దానిని గూర్చి అతన్ని కొంచెం మాట్లాడనివ్వండి. మరియు పౌలు వచ్చి అతడు బోధించుటను విన్నప్పుడు అతడొక గొప్ప వ్యక్తి అని ఎరిగిన వాడై అతడిట్లన్నాడు, మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? వారిట్లు చెప్పారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. అందుకతడు ఇట్లడిగాడు, అలాగైతే దేనిని బట్టి, లేదా అక్కడున్న అసలైన గ్రీకు పదమేదనగా మీరు ఎట్లు బాప్తిస్మము పొందారు? వారిట్లు చెప్పారు, మేము ఇదివరకే యోహాను ద్వారా బాప్తిస్మము పొందాము. ఇప్పుడు పౌలు ఏమి చెప్పాడో గమనించండి. పౌలు ఇట్లన్నాడు, యోహాను మారు మనసు నిమిత్తమే బాప్తిస్మమిచ్చాడు, పాప క్షమాపణ నిమిత్తం కాదుగాని మీరు నమ్మినది అదియే అని చెప్పుచు మారు మనసు నిమిత్తం బాప్తిస్మమిచ్చాడు. మీరు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకై విశ్వసించుచున్నారు. నా ప్రియమైన బాప్టిస్టు సహోదరులారా, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు, అది తప్పు. గడిచిన ఒక దినమున ఒక సహోదరుడు నాతో ఇట్లన్నాడు, బ్రెన్హామ్ సహోదరుడా, లేదా కొంతకాలం క్రితం, కొన్ని నెలల క్రితం అతడు ఇట్లన్నాడు, బ్రెన్హామ్ సహోదరుడా, అబ్రహాము దేవుని నమ్మెను మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను. నేను ఇట్లు చెప్పాను, నిజమే? ఇట్లన్నాడు, నమ్మడం కంటే ఒక మనిషి ఇంకా ఏమి చేయగలడు? నేను చెప్పాను, ఒక మనిషి చేయగలిగినదంతా అదియే. ఈనాడు అతడు చేయగలిగినదంతా దేవుని నమ్ముటయే. అయితే దేవుడు అతనికి ఒక సున్నతి ముద్రనిచ్చాడు. గత రాత్రి మనం దానిని చూశాము. ఆయన యందు అతనికున్న విశ్వాసాన్ని అంగీకరించాడనటకు ఒక గుర్తుగా అయి ఉన్నది. మరియు ఈనాడు దేవుడు, మీరు ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు ఆయనను విశ్వసిస్తారు, కానీ దేవుడు మీకు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను ఇచ్చినప్పుడు మీ నిత్యమైన గమ్యస్థానానికి ఆయన మిమ్మల్ని ముద్రించాడు. ఇప్పుడు బాప్టిస్టులైన మీరు దానిని తీసుకొనండి, మరియు నిత్య భద్రత విషయములో నేను మీతో ఉంటాను. అవునయ్యా, ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏలైనగా మీరు మీ విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నారు. మీరు దాని కొరకు విశ్వసించుట ద్వారా ముద్రించబడలేదు, కాని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినారు. Ephesians 4:30, దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, మీ విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. అది మిమ్మల్ని ముద్రిస్తుంది. మీరు దేవుని దయను పొందినప్పుడు మరి ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. అది అట్లున్నది. ఏలైనగా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు క్రీస్తని చెప్పలేడు. మీరిట్లు చెప్పవచ్చును, పాస్టర్ గారు చెప్పినందున నేను నమ్ముచున్నాను, అతడు చెప్పింది నిజమే, కాని అది మీకు వర్తించదు. వాక్యం అట్లు చెప్పుచున్నది గనక నేను దానిని నమ్ముచున్నాను, అది నిజం, కాని అది మీ కొరకు కాదు, అది మీకు వర్తించదు. యేసే క్రీస్తు అని మీరు చెప్పగల ఒకే ఒక మార్గం ఏదనగా పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మరియు సాక్ష్యమును కలిగి ఉండి ఆయన దేవుని కుమారుడు అని తనకు తానుగా సాక్ష్యమిచ్చినప్పుడై ఉన్నది. మీరు పునరుత్థానమును ఎరుగు ఒకే ఒక మార్గం ఏదనగా పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చినప్పుడే అయి ఉన్నది. ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, జరగబోవు సంగతులను మీకు చూపించును, నేను చెప్పిన ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయును. మీరు దానిని వేద పాఠశాలలో ఎప్పటికీ కనుగొనలేరు. చూశారా, ఆయన ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేయును. ఇప్పుడు మనం ఈ లేఖనములో కేవలం కొంచెం ముందుకు చదవగోరుచున్నాము. ఇప్పుడు యోహాను సువార్త 14:12, నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు మీరు దానిని చూడాలనుకుంటే మరీ ఎక్కువ అనున్నది అక్కడ సరి అయిన అనువాదమై ఉన్నది. వీటికంటే గొప్ప కార్యములు చేయును, ఏలైనగా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. ఆయన తండ్రి వద్దకు వెళ్లిన ఎడల పరిశుద్ధాత్మ వచ్చును, అది సరియేనా? మరొక లేఖనం ఇట్లు చెప్పుచున్నది, నేను వెళ్లని ఎడల ఆదరణకర్త రాడు, కాని నేను వెళ్లిన ఎడల నేను మరలా వచ్చి మరియు మీతోనూ మీలోనూ ఉంటాను. చూడండి, అది దేవుడు మీతో ఉండుటయ్యి ఉన్నది. మొదట మీ పైన, క్రీస్తులో మీతో, పరిశుద్ధాత్మగా మీలో, అది దేవుడు మీలో ఉండుటయ్యి ఉన్నది. ఇప్పుడు నేను చేయు క్రియలు మీరును చేతురు, వేరే క్రియలు కావు. అయితే దేవుడు క్రీస్తులు తాను చేయుచున్న అదే పనిని కొనసాగించడానికి మీలోనికి పరిశుద్ధాత్మను తీసుకురాగోరుచున్నాడు. లూథర్ కాలములో ఆ క్రియలు అంత అవసరమై ఉండలేదు, అది దేవుని సంఘమే. వెస్లీ కాలములో కొంచెం ఎక్కువ అవసరమై ఉండెను. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, ఈ లోకము అన్ని వేళలా బలహీనంగాను మరియు తెలివిగాను మరియు మరింత చెడ్డదిగాను మారును. ప్రపంచం మరింత దుర్మార్గంగా మారుచున్నది, అది మనకు తెలియను. అంతెందుకు ఒక 100 సంవత్సరాల క్రితం ఇంత క్రూరమైన మనిషి ఉంటాడని అసలు మీరు ఊహించలేనటువంటి అంతటి క్రూరమైన పనులను నేడు మానవుడు చేయుచున్నాడు. అన్ని వేళలా మరింత దుర్మార్గముగా మరియు అన్ని వేళలా దుర్మార్గులు మరింత దుర్మార్గంగా చేయుదురు అని లేఖనము చెప్పుచున్నది. మరింతగా మరియు మరి ఎక్కువగా చేయుదురు. అయితే పరిశుద్ధాత్మ కదులుచున్నాడు. లూథర్తో దాని యొక్క ఊపిరి కేవలం కొద్దిగా ఉన్నది, వెస్లీతో అది కొద్దిగా వీచినది, మరియు పెంతకోస్తుతో అది లోతుగా వీచినది. ఇప్పుడు ఆ ఊపిరి మరియు ఆత్మ ఒకటైపోయినవి. ఆయన అక్కడ ఆ వెనుక చేసినట్లే పరిశుద్ధాత్మ యొక్క అదే శక్తివంతమైన గాలి వీచుటను తెచ్చుచు ఆమె ఐక్యమగుచున్నది. ఆయన గతములో చేసిన అవే క్రియలను ప్రత్యక్షపరచుచున్నది. సరిగ్గా ఈనాడు ప్రత్యక్షపరచబడుచున్నది అదే కార్యమై ఉన్నది. యేసు ఏమి చెప్పానో గమనించండి. నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, తండ్రి దేనిని చేయుట కుమారుడు చూచునో అదియే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. తండ్రి ఏమి చేయును ఆయన దానిని కుమారునికి చూపించును. తండ్రి నాయందు నివసించుచున్నాడు, ఆయనే ఆ క్రియలను చేయును. చూశారా? ఇప్పుడు గమనించండి, సరిగ్గా ఇక్కడే నేను చెప్పగోరు మరొక విషయం ఉన్నది. ఏలాగు యేసు ఇట్లనెను, తండ్రి నన్ను ఏలాగు పంపెనో. ఇప్పుడు గమనించండి, తండ్రి నన్ను పంపినట్లే నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి పంపినట్లే తండ్రి ఆయనను ఎట్లు పంపెను? ఆయనను పంపిన తండ్రి పరలోకము నుండి దిగివచ్చి మరియు ఆయనలో నివసించెను. ఆయన బయలువెళ్ళెను. ఆయన ఇట్లు చెప్పెను, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దానినే చేయుదును. చూశారా? తండ్రి ఆయనకు చేయమని చూపించుచున్న కార్యములనే చేయుచు ఆయన వెళ్ళెను. మొదటిగా నా తండ్రి నాకు చూపించనిదే నేను ఏమీ చేయను. ఆయనను పంపిన దేవుడు ఆయన లోపల ఉన్నాడు, మరియు తండ్రి నన్ను పంపినట్లే తండ్రి నన్ను పంపిన అదే విధంగా నేనును మిమ్మును పంపుచున్నాను. అది ఏమిటి? మీలో ఉన్న దేవుడు కొనసాగించుచున్నాడు. ఏమిటి? అవే కార్యములను కొనసాగించుచున్నాడు. యేసు చెప్పెను, విశ్వసించువాడు నన్ను, అనగా ఆ పరిశుద్ధాత్మను తన లోపల కలిగియున్నవాడు, విశ్వసించువాడు నా పునరుద్ధానాన్ని గూర్చి ఇదివరకే సాక్ష్యమిచ్చినవాడు, నేను అతనిలో ఉన్నానని ఎరిగియున్నాడు, నాలో ఉన్నవాడు. మీరు నాయందు నిలిచియున్నడలా నా మాటలు మీలో నిలిచియుండును. ఇప్పుడు మీరిట్లనవచ్చును, నేను యేసులో ఉన్నాను కాని నేను నిశ్చయంగా దైవిక స్వస్థతను నమ్మను. ఆయన అక్కడ లేడని అది చూపిస్తుంది. నేను యేసును నమ్ముచున్నాను. వారు అక్కడ వెనుక కలిగి ఉన్నట్లు ఈ దినమున పరిశుద్ధాత్మను నేను నమ్మను. ఆయన అక్కడ లేడని అది చూపిస్తుంది. పరిశుద్ధాత్మ తాను మాట్లాడిన ప్రతి మాటకు సాక్ష్యమిచ్చును. ఆయన ఒక అబద్ధికుడు కాడు. ఆయన ఎవరికి లేదా ఏ సంఘ సంస్థకును భయపడడు. ఆయన ఎవరి కొరకు వెనుకకు తగ్గవలసిన అవసరం లేదు. ఆయన పలుకుతాడు మరియు పిదప ఆయన దానితో నిలబడతాడు. ఉన్నతులైనా మరియు కలుషితమైనా మరియు విద్యావంతులైనా లేదా మనం పిలుచున్నట్లు ఐశ్వర్యవంతులైన వారు దానిని స్వీకరించగోరని ఎడల దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. ఆయన బందిపోట్లను మరియు అక్రమకారులను మరియు మిగతా వారందరినీ తీసుకుని వారిని పైకి లేపుతాడు. దేవుడు దానిని చేయగలడు మరియు ఆయన దానిని చేయుచున్నాడు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. ఎవరో ఒకరు దానిని చేయబోచున్నారు, ఎందుకనగా ఆయన దేవుడయ్యున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి, ఎందుకనగా మీరు ఆయన వాక్యమును అడుగుచున్నారు మరియు ఆయన వాక్యము జీవమై ఉన్నది, దానిని పలుకుడి. దేవుడు దానిని చెప్పినట్లయితే మరియు ఆయన దానిని చెప్పాడన్న నిశ్చయత మీకు ఉంటే ఆ వాక్యం సరైనదని పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును. అప్పుడు సహోదరా, అక్కడే నీవున్నావు, దానిని పలుకుము, అది అక్కడే ఉన్నది, ఈ పర్వతముతో కదిలిపము అని చెప్పి నీ హృదయములో సందేహించకము. అయితే నీవు చెప్పినది నెరవేరుతుందని నమ్ముము. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఆ పర్వతముతో మాట్లాడుచున్నది మీరు కాదు, ఆ పర్వతముతో మాట్లాడుచున్నది మీలో ఉన్న తండ్రియే. అది కదలాల్సిందే. ఆకాశము మరియు భూమి సమస్తము గతించును గాని ఆయన చెప్పెను, కాని నా ఆత్మ లేదా నా మాట గతించదు. నిశ్చయంగా అది గతించలేదు. తండ్రి, ఇప్పుడు నేను చేయు క్రియలు దేవుడు తన క్రియలను కొనసాగించుటకు తన సంఘములో ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. ఇప్పుడు ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. ఆయన వేరే విధానములో అది అట్లు చేయబడదని, చేయబడుట అసాధ్యమని ఆయన ఎరిగి ఉన్నాడు. కావున ఆయన పంపవలసి వచ్చెను. తండ్రి కుమారుడిని పంపెను. కుమారునిలో ఉన్నదంతా నీలో పెట్టెను. మరియు ఆయన చేసిన అవే క్రియలను, ఇప్పుడు యేసు చేసిన అవే క్రియలను సంగమయున్న మీరు కూడా చేస్తారు. దేవుని క్రియలు చేయుట మీకు ఇష్టం లేదా? యేసు ఇట్లు చెప్పెను, మీరు దేవుని క్రియలు చేయగోరిన ఎడల నాయందు విశ్వాసముంచుడి. మీరు ఆయన యందు ఎట్లు విశ్వాసముంచెదరు? మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు మీరు దానిని చేయలేరు. ఎందుకనగా ఆయన దేవుని కుమారుడని ఏ మనుషుడును చెప్పలేడు. మీరు ఎవరో చెప్పిన దానిని చెప్పుచున్నారు. ఆయన దేవుని కుమారుడని బైబిల్ చెప్పినది. నేను బైబిల్ను నమ్ముచున్నాను, అది సరియే. ఆయన దేవుని కుమారుడని బైబిల్ చెప్పుచున్నది, నేను బైబిల్ను నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని పాస్టర్ గారు చెప్పారు, నేను పాస్టర్ గారిని నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని అమ్మ చెప్తుంది, నేను అమ్మను నమ్ముతాను. ఆయన దేవుని కుమారుడని నా స్నేహితుడు చెప్పుచున్నాడు, నేను నా స్నేహితుణ్ణి నమ్ముతాను. కాని ఆయన దేవుని కుమారుడని నేను చెప్పగలిగే ఒకే ఒక్క మార్గం ఏదనగా పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి మరియు తన గురించి తానే సాక్ష్యమిచ్చినప్పుడై ఉన్నది. అప్పుడు ఆయన దేవుని కుమారుడని నేను ఎరుగుదును. పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు క్రీస్తు అని ఏ మనిషి చెప్పలేడు. అంతే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుచున్న ఏ వ్యక్తి కూడా యేసును శాపగ్రస్తుడని చెప్పలేదు, లేదా ఆయన ఆనాడు ఒకటి అని మరియు ఈనాడు మరొకటి అని చెప్పలేదు. అది ఆయనను బలహీనునిగా మరియు తప్పిదస్తునిగా చేస్తుంది. లేదయ్యా, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏ నిజమైన ఆత్మయైనా దానిని గూర్చి సాక్ష్యమిస్తుంది. సరి, ఇప్పుడు ఆయన ఇట్లు చెప్పెను, నేను చేయు ఈ క్రియలు మీరును చేయుదురు. యోహాను 14:12. ఇప్పుడు అవే క్రియలు. ఓ, వారిట్లంటారు, ఈనాడు సంఘము మరి గొప్ప కార్యము చేయుచున్నది. ఏ విధంగా? ఆయన ఇట్లు చెప్పెను, నేను చేయు క్రియలు. అది వారు ఇట్లు చెప్తారు, మంచిది, మేము ప్రపంచ వ్యాప్తంగా మిషనరీలను కలిగియున్నాము, అదే ఒక గొప్ప కార్యము. కాని ఆయన ఇట్లు చెప్పెను, నేను చేయు క్రియలు. ఇప్పుడు వాటిని చేయండి. మొదట వాటిని చేయండి, తర్వాత మిషనరీల గురించి మాట్లాడండి. ఈరోజు కొంత సమయం క్రితం ఇక్కడ ఒక మహమ్మదీయుని గురించి మాట్లాడుచు అతడిట్లన్నాడు, మహమ్మదు చనిపోయాడు. అది నిజము, అతడు సమాధిలో ఉన్నాడు. కాని ఏదో ఒక రోజున అతడు లేస్తాడు. అతడు ఇంకా ఇట్లు చెప్పాడు, అతడు సమాధి నుండి లేచిన ఎడల 24 గంటల్లో ప్రపంచమంతా దానిని తెలుసుకుంటుంది. అతడిట్లన్నాడు, యేసు 2000 సంవత్సరాల క్రితమే లేచాడని మీరు చెప్తారు, అయితే 30% మంది ప్రజలకు కూడా ఇంకనూ ఆ విషయం తెలియదు. అది మీరు ఒక తెలివిగల కోణము నుండి మాట్లాడుట వల్లై ఉన్నది. మీరు పాఠశాల లేదా విద్యా సంబంధమైన దృక్కోణము నుండి మాట్లాడినారు. దేవుని యొక్క ఈ గొప్ప సంఘమంతా కాథలిక్కులను, ప్రొటెస్టెంటులను లెక్కించుచు అందరూ కలిసి పరిశుద్ధాత్మను పొందుకున్న ఎడల ఈ ప్రపంచము క్రైస్తవ్యంలో దృఢముగా ఉండి ఉంటుంది. అసలు కమ్యూనిజం వంటిది ఉండేదే కాదు. కలహము లేదా శత్రుత్వము లేదా నీచత్వము లేదా దేశము వంటివి ఉండేవి కావు. యేసు తన సింహాసనముపై ఆసీనుడైయుండును మరియు దేవుని యొక్క పరదయసునందు మనము నడుచుచుండెదము. నిత్య జీవముతో ఎప్పటికీ జీవిస్తూ ఇదివరకే కొత్త శరీరములో పునరుద్ధానము చేయబడి చుట్టూ తిరుగుచు ఎన్నడూ వృద్ధులము కాక, ఎప్పుడు తెల్లని వెంట్రుకలు రాక, ఎన్నడూ రోగులము కాక, ఎన్నడూ ఆకలితో ఉండక, జంతువులతో మాట్లాడుచు ప్రభు యొక్క సంతోషములలో నడిచేదము. మరియు ఓ, ఎటువంటి ఒక దినము! అయితే మనము మిగతావన్నీ చేశాము ఆయన చెప్పినది తప్ప. ఆయన ఇట్లు చెప్పెను, మీరు సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించండి. సువార్త ఏమి చేస్తుంది? మాట చేత మాత్రము కాదుగాని పరిశుద్ధాత్మ యొక్క శక్తియు మరియు దృష్టాంతముల ద్వారా అయి ఉన్నది. దేవుని వాక్యమును ప్రత్యక్షపరచడమే సువార్తయై ఉన్నది. మీరు దానిని చేయలేరు. ఇప్పుడు ఆయన తన సంఘములో నివసించవలసి ఉన్నదని యేసు ఎరిగియున్నాడు. కావున మనము మేధస్సు గల పాఠశాలలను కలిగి ఉంటామని ఆయనకు తెలుసు. మరియు మీరు ఎన్నడూ దీనిని ఒక మేధస్సు గల పాఠశాలలో పొందలేరు. వారు దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకనగా వారికి తెలిసిందల్లా ఎవరో ఒక తెలివైన మనిషి యొక్క పాండిత్యం మాత్రమే. వారు దాని ద్వారా జీవించగోరు ఏదో ఒక సిద్ధాంతము లేదా సంఘశాఖ మాత్రమే. కావున వారు మిమ్మల్ని అందులో చేర్చి మరియు మిమ్మల్ని ఆ శరీరములో సభ్యునిగా చేస్తారు. మరియు సహోదరుడా, అది సరిగ్గా పరిపూర్ణంగా ఉన్నట్లు అనిపించే కొన్ని విషయాలను ఒక సిద్ధాంతము నుండి మీకు ఊటంకిస్తారు. ఆ గొప్ప పవిత్ర సంఘము, ఆ తల్లి, అది అనేక విషయాలను తట్టుకుంది. అది అనేక దెబ్బలకు తట్టుకొని నిలబడినది. అలాగే దయ్యము కూడా. వాడు దాదాపు అన్ని చోట్ల నుండి తరిమివేయబడ్డాడు. మరి ఇంకనూ వాడు అలాగే కొనసాగుచున్నాడు. అవునయ్యా, ఓ, వారు వీటిని ఊటంకించడానికి ప్రయత్నిస్తారు. కావున తన దినములలో ఉన్నట్లే ఒక గొప్ప మేధస్సుపరమైన కదలిక ఉండునని యేసు ఎరిగిన్నాడు. కుండలు మరియు పెనములను కడగటం మరియు బట్టలు ధరించడం మరియు కాలర్లు ఎగరవేయటం మరియు ప్రతిదీ వారు చేసినట్లే చేయుచు వారు చేసే ఈ విధమైన పనులన్నిటిలో ఉండి ఉన్నారు. వారు దానిని చేయుదురని ఆయనకు తెలియను. కావున ఆయన ఇట్లా అన్నాడు, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, నేను మిమ్మును ఆదరణ లేని వారిగా విడిచిపెట్టను, మీతో ఉండుటకు నేను మరలా వచ్చుచున్నాను. కావున ఆయన ఇంకా ఇట్లా అన్నాడు, నేను చేయు క్రియలు మీరును చేయుదురు. పరిశుద్ధాత్మను పంపుటలో గల ఉద్దేశం ఏమిటనగా, దేవుడిని నిరంతరం లోకానికి బయలుపరచుట కొరకు దేవుడు ఒక గుంపు ప్రజల ద్వారా కొనసాగుటకై ఉన్నది. అది ఖచ్చితంగా వాస్తవం. ఒక మత సిద్ధాంతము ద్వారా కాదు, ఒక సంఘశాఖ ద్వారా కాదు, కాని ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి వలనై ఉన్నది. ఆయన వాక్యమును వాస్తవము చేయుచు ఆయన వాగ్దానమును తీసుకుని మరియు స్వల్ప సంఖ్యాకుల పక్షమున నిలబడి దేవుని నమ్ముచు నల్లని మబ్బులు వెనుకకు కదిలిపోయి మరియు దేవుని శక్తి లోపలికి వచ్చి స్వాధీనం చేసుకున్నట్లు గమనించండి. ఆమేన్. ఆయనకు కావలసినది అదే అయ్యున్నది. పరిశుద్ధాత్మ పంపబడినది దాని కొరకే అయ్యున్నది. ఆయన దానిని ఆ ఉద్దేశం కొరకే పంపియున్నాడు. అది ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు, మరియు దాని కొరకే ఆయన దానిని పంపెను. కావున మరే ఇతర రక్తము ప్రజలను పరిశుద్ధపరచదు. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచలేను మరియు మీరు నన్ను పరిశుద్ధపరచలేరు. ఎందుకనగా మనము ఇరువురము లైంగిక కలయిక ద్వారానే జన్మించాము, కాని యేసు లైంగిక కలయిక లేకుండా జన్మించను. అది నిజము. కావున ఆయన రక్తము పరిశుద్ధపరచునదై ఉన్నది. మరియు దేవుడు దిగివచ్చెను, ఒక శరీరమును కలగజేసి దానిలో నివసించెను, దీనిని పరిశుద్ధపరచుటకు ఆ రక్తమును చిందించెను. అది పాపము మరియు అవమానము యొక్క అపరాధాన్ని పరిపూర్ణంగా తొలగించినది. అప్పుడు విశ్వాసం చేత దానిని నమ్ముట ద్వారా ఆ రక్తం యొక్క శుద్ధీకరణ ద్వారా దేవుడు నేరుగా ఆ మానవ శరీరములోనికి దిగివచ్చును. విశ్వాసము ద్వారా అతన్ని అబ్రహాము సంతానముగా ఉంచును. అతని రక్తము వలె అద్భుతముగా ఉండు ఆ స్వచ్ఛమైన రక్తము ఆ రక్తము వచ్చునని నమ్ముట ద్వారా అయి ఉన్నది. అతడు మృతతుల్యుడైన వాని వలె ఉన్నను అతడు అక్కడికి నడిచి వెళ్ళెను. 25 సంవత్సరాలు దేవుని నమ్మెను. అతడు 75 సంవత్సరాలు కలిగి మరియు అతనికి 100 సంవత్సరాలు వచ్చే వరకు నమ్మెను. మరియు షారా 65 కలిగి ఉండి మరియు ఆమెకు 90 సంవత్సరాలు వచ్చే వరకు నమ్మినది. మరియు అతడు మృతతుల్యుడైన వాని వలె ఉండెను. మరియు దేవుడు ఇట్లు చెప్పెను, ప్రజలు దానిని తప్పిపోకుండానట్లు అతన్ని ఇక్కడ పర్వతంపైకి తీసుకుని వచ్చి మరియు అతన్ని బలిగా అర్పించుము. అతడు దాసులతో ఇట్లా అన్నాడు, మీరు గాడిదతో ఇక్కడ నిలబడి మరియు వేచి ఉండండి, నేను మరియు కుమారుడు ఆవలికి వెళ్లి మరియు ఆరాధిస్తాము మరియు కుమారుడు మరియు నేను తిరిగి వచ్చేదము. ఓ, అతడు దానిని ఎట్లు చేయబోచున్నాడు? అబ్రహాము ఇట్లన్నాడు, మృతులలో నుండి ఒకరిని పొందినట్లు నేను అతన్ని పొంది తిని మరియు మృతులలో నుండి ఒకని వలె అతన్ని నాకిచ్చిన ఆయన నేను ఆయన వాక్యాన్ని మాత్రం గైకొనిని ఎడలా అతన్ని మృతులలో నుండి కూడా లేపగలడని నేను ఎరుగుదును. గైకొనుట, నేను ఆయన వాక్యాన్ని గైకొనిని ఎడలా ఆయన మృతులలో నుండి అతన్ని లేపగలడు. పరిపూర్ణముగా క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నది. అక్కడే ఆయన ఉన్నాడు మరియు ఆ రక్త కణము నుండి పరిశుద్ధాత్మ వచ్చెను. అది యేసు అని పిలువబడే శరీరములో దానినది నింపుకొనెను. విమోచించబడిన వారిని లేదా దేవుని చేత ఎన్నుకొనబడిన వారిని పిలుచుటకు ఆ రక్తము విశ్వాసము ద్వారా ఒక దారిని పరిశుద్ధపరిచినది. మరియు మీరు దానిని అంగీకరించినప్పుడు మరియు పరిశుద్ధాత్మ మీ దుష్టత్వమంతటినీ తీసివేసినప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చుటకు స్వయంగా దేవుడే లోపలికి వచ్చును. దిగువన ఇక్కడ ఆ అధికారి చాలా ఆవేశంతో ఉన్నాడు, మరియు ఈ ఇతర ఫలానా మరియు ఫలానా వారు ఇక్కడ ఫలానా మరియు ఫలానావి చేయుచున్నారు, మరియు ఈ వృద్ధుడు దాని గురించి దానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి సరిగ్గా దానిని ఎదుర్కొంటాడు. ఆమేన్. మరియు వారు విన్నారు, వారు అజ్ఞానులు మరియు విద్యలేని పామరులు, అయితే వారు విన్నారు, వారు యేసుతో ఉండి ఉన్నారు. అందుకొరకే పరిశుద్ధాత్మ వచ్చెను. తన పేరును కూడా సంతకం చేయలేని ఒక చిన్న జాలరి, కాని అతడక్కడ నిలబడి మరియు ఇట్లన్నాడు, మనము ఎవరిని నమ్మాలి, మనిషినా లేక దేవునినా? ఆమేన్. ఇది మీకు తెలియబడనీయుడి, మేము ఇంకను యేసు నామములోనే బోధిస్తాము. మాయ్, ఎంతటి ధైర్యము! ఆవలిన అతనికి అతనికి ఒక గృహము ఉన్నదని అతనికి తెలియను. అది నిజము. అతడిక్కడ ఒక యాత్రికుడు మరియు పరదేశీయుడై ఉన్నాడు. అతడు ఆ పట్టణము కొరకు కనిపెట్టుచున్నాడు. ఆ వేషధారి అయిన యాజకుడు అతనికి లెక్కనా? తన కుమారుడైన క్రీస్తుయేసును లేపిన పరలోకపు దేవుని యొక్క ఆధిపత్యములో అతడు ఉన్నాడు. మరియు భూమ్యాకాశములను కలగజేసిన దేవుని యొక్క ఆత్మతో ఆయన అతడిని నింపెను. అక్కడే మీరున్నారు. అతడు అతనికి భయపడలేదు, లేదయ్యా. ఎందుకు? వారు ఆ చిన్న స్టెఫెనును అక్కడకు తీసుకువెళ్లి మరియు ఇట్లన్నారు, దానిని వెనక్కి తీసుకో. అతడు చెప్పాడు, ముష్కరులారా, హృదయమునందు మరియు చెవులయందు సున్నతి పొందని వారలారా, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు, మీ పితరులు చేసినట్లే మీరును చేయుచున్నారు. వారిట్లన్నారు, మేము నిన్ను కొట్టి చంపుతాము. అతడిట్లు చెప్పాడు, మీరు దానిని చేయలేరు, మేము దానిని చేస్తామో లేదో నీకు చూపిస్తాము. మరియు వారు పెద్ద రాళ్లను తీసుకొని అతని తలపై కొట్టడం ప్రారంభించారు. అతడు పైకి చూసి మరియు ఇట్లన్నాడు, పరలోకము తెరవబడుట నేను చూస్తున్నాను, ఆ నిచ్చెన క్రిందికి దిగిరావడం నేను చూస్తున్నాను, మహోన్నతిని కుడిపార్శ్వమందు యేసు నిలబడి ఉండుటను నేను చూస్తున్నాను. మరియు అతడు చనిపోయాడని బైబిల్ చెప్పలేదు. అతడు నిద్రించాడు. ఓ మై, ఒక తల్లి తన బిడ్డను ఊపినట్లు ఒక దూత దిగివచ్చి అతన్ని ఎత్తుకొని అతడు నిద్రపోయే వరకు అతన్ని ఊపుచున్నట్లుగా నేను చూడగలను. ఓ మై, నిశ్చయంగా పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం అదే. దాని కొరకే దేవుడు పరిశుద్ధాత్మను పంపెను. మీకు శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చెను. నేను ఇక్కడ మరిన్ని లేఖనాలను కలిగి ఉన్నాను, కేవలం ఒక నిమిషం. మీకు శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ వచ్చెను, నేను కాదు. మీరు దీన్ని కనుగొనవచ్చు. ఈ రాత్రి నేను ఇంకా చాలా కలిగి ఉన్నాను మీకు శక్తిని ఇవ్వడానికి. ప్రార్థనలో శక్తిని ఇవ్వడానికై ఉన్నది. ఒక మంచి జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తిని మీరు తీసుకోండి, కాని వారు ఎల్లప్పుడూ ఓడిపోయిన వారే. ఓ, నేను మీకు చెప్పుచున్నాను, మంచి వ్యక్తి. ఓ, ఖచ్చితంగా సహోదర బ్రహ్మ, నేను ప్రభువును ప్రేమించుచున్నాను. ఎల్లప్పుడూ వారు ఓడిపోతారు, ఒక్క ప్రార్థనకు కూడా ఎన్నడూ సమాధానం పొందుకొనరు. మీరు ఆ చిన్న స్త్రీని ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపండి, ఏమి జరుగుతుందో చూడండి. ఆమె దేవుని ఎదుటకు వెళ్లినప్పుడు ఆమె ఓడిపోయినది కాదు, ఆమె విశ్వసించుచు ధైర్యముగా దేవుని యొక్క సింహాసనము వద్దకు వస్తుంది. ఒక జన్మ ద్వారా ఆమె దేవుని కుమార్తె అయినది గనుక ఆమెకు ఒక హక్కు ఉన్నది. ఎంతో పిరికితనంతో ఉన్న ఆ చిన్న వ్యక్తిని తీసుకోండి. ఆ అధికారి అతన్ని అంతటా తన్నియున్నాడు. ఇట్లంటాడు, ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ ఆగుము, ఏదో మారినది. చూడండి, అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అది మీకు శక్తిని ఇస్తుంది. మీ జీవితం శక్తితో నిండి ఉంటుంది. ఇది మీకు మాటలో శక్తిని ఇస్తుంది. అంతెందుకు అక్కడ నిలబడి భయపడుచుండిన ఆ ప్రజలు, పేతురు, యాకోబు, యోహాను, లూకా మరియు ఆ మిగతా వారందరూ, వారు ఇట్లనుచు మేడగదిలోనికి వెళ్లిపోయారు. ఓ, మనం ఇక ఏమి చెప్పలేము. వారు అక్కడ చూడండి, అక్కడ డాక్టర్ ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా అక్కడున్నారు, అక్కడ ఫలానా మరియు ఫలానా మరియు ఫలానా రబ్బీ ఉన్నాడు. మీకు తెలుసా, అతనికి కళాశాలలో 4 డిగ్రీలు ఉన్నాయి. మనం ఎన్నడైనా అతనికి వ్యతిరేకంగా ఎలా నిలబడగలము? పేతురు ఇట్లన్నాడు, ఓ, ఒకరోజు అతనికి చేపలు అమ్మడం నాకు జ్ఞాపకమున్నది. అతడు మాట్లాడాను, మరియు అతడు దేని గురించి మాట్లాడుచున్నాడో కూడా నాకు తెలియలేదు. ఓ, నేను అతనికి వ్యతిరేకంగా ఎన్నడూ నిలబడలేను. అయితే ఏమి జరిగినది? సహోదరులారా, మనము ఏమి చేయగలం? ఆయన ఇట్లు చెప్పెను, వేచియుండండి. సరే, మనము ఇప్పటికే 4 రోజులు ఇక్కడ ఉన్నాము, కేవలం వేచి ఉండండి. ఎంతకాలం? పొందుకునే వరకు. సరే, 5వ రోజున అది జరుగునని ఆయన చెప్పాడా? ఎంతకాలం అనేది ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయన ఇట్లు చెప్పాడు, పొందుకునే వరకు. మంచిది, వారు వేచియున్నారు. ఎంతకాలం? పొందుకునే వరకు. 8 రోజులు గడిచాయి, పొందుకునే వరకు. 9 రోజులు గడిచాయి, పొందుకునే వరకు. మరియు చివరకు పెంతకోస్తు దినము పూర్తిగా వచ్చినప్పుడు వారందరూ ఒకే చోట ఏక మనసు కలిగి ఉండిరి. మండుచున్న మేఘములో దేవుడు వారి పైన ఉండెను, దేవుడు భూమిపై వారితో నడిచెను. ఇప్పుడు ఇంకేదో జరగబోచున్నది, ఏదో జరుగుటకు సిద్ధమగుచున్నది. వారందరూ ఒకే చోట ఏక మనసుతో నుండిరి. మరియు అకస్మాత్తుగా పరలోకము నుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము వచ్చినది, మరియు అది వారు కూర్చుండియున్న గది అంతయు నిండినది. విభాగింపబడిన నాలుకలు వారిపై వ్రాలెను. విభాగింపబడిన అంటే ఏమిటి? వేరు చేయబడిన, తడబడటం వలె. ఎవరైనా తడబడటం మీరు ఎప్పుడైనా విన్నారా? వారి తందురు చూడండి, వారు ఏమీ చెప్పలేరు. విభాగింపబడిన, వేరు చేయబడుట, చీలియున్న డెక్కల వంటిది, అనగా ఏదైనా విడిపోయినది, విభాగింపబడినది. వారు మాట్లాడుటలేదు, వారు వేగముగా ఏదేదో మాట్లాడుటలేదు. వారు కేవలం ఒక శబ్దము తప్ప మరేమీ చేయుటలేదు. అగ్ని జ్వాలల వంటి విభాగింపబడిన నాలుకలు వారిపై వ్రాలెను. ఓ, వారు తమను తాము ఆపుకోలేకపోయిరి. మరియు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అప్పుడు ఏమి జరిగినది? వారు వీధుల్లోనికి వెళ్లారు. ఆ జోన్స్ రబ్బీ ఎక్కడా? అతడు ఎక్కడ ఉన్నాడు? మరి ఆ మేధావి దిగ్గజం ఎక్కడా? మోషేతో మండుచున్న పొదలో దేవుడు మనకు పైన ఉండెను. ఆయన పైనుండి మనల్ని మన్నాతో పోషించాడు. ఇక్కడ భూమిపై ఆయన 3 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాల 6 నెలలు ఆయన మనతో నడిచాడు, కాని ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు, అది ఆయనే. ఆయన ఎవరో నాకు తెలియను, మరియు నేను ఎవరినో నాకు తెలియను. ఇక నేను కాదు, ఆయనే. అతన్ని ఇక్కడికి తీసుకురండి. ఇశ్రాయేలు వారలారా, యూదయ నివాసులారా, ఇది మీకు తెలియబడునుగాక, ఇది మీకు తెలియగాక. మరియు బోధకులు మరియు రబ్బీలైన మీరంతా చెవియొగ్గి నా స్వరము వినుడి. మాయ వాక్శక్తి, ఓ వీరు మత్తులు కారు. చిన్న అల్ప సంఖ్యలో ఉన్న ఆ 120 మంది పక్షమున 10,000 లేదా అంతకంటే ఎక్కువ మందికి వ్యతిరేకంగా నిలబడుచున్నాడు. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు. అయితే రొద్దుపొడిచి జామైనా కాలేదు. నేను ఒక సంపూర్ణ సువార్త బోధకుడను. అయితే ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన అదే సంగతయున్నది. అంత్య దినములయందు నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు చెప్పుచున్నాడు. మరియు అక్కడ ఆత్మలో నాట్యమాడుచు, భాషలు మాట్లాడుచు, మరియు ఆ విధంగా ఉండుటను మీరు చూశారా? సర్వ శరీరుల మీదను మరియు నా పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరించదను. పైన ఆకాశమందు క్రింద భూమి మీద సూచక క్రియలను చూపించదను. అగ్ని స్తంభములను మరియు పొగ ఆవిరిని కలగజేసేదను. దేవుడు అప్పుడు తన ప్రజలలో ఉండెను. ఆమేన్. సరే, ఇప్పుడు నీకు ఏ డిగ్రీ ఉన్నది? నీవు ఎక్కడ ఏ పాఠశాల నుండి వచ్చావు? సరిగ్గా ఇప్పుడు అది ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. ఓ, అతడు లేఖనాలను కుమ్మరించడం ప్రారంభించాడు. దావీదు ఆయనను ముందే చూశాడు. ప్రభు ఎల్లప్పుడూ నా ముందున్నాడు, నేను కదల్చబడను. ఇంకా నా హృదయము ఉల్లసించెను, ఎందుకనగా మరియు నా నాలుక ఆనందించెను. ఆయన నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టడు, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయడు. మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అయితే ఒక ప్రవక్త గనుక అతడు రాబోయే నీతిమంతుని యొక్క రాకడను ముందుగానే చూశెను. మరియు ఇది మీకు తెలియగాక, అదేమనగా దేవుడు ఈ యేసునే, మీరు దుష్ట హస్తములతో సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆమేన్. మనుషులారా మరియు సహోదరులారా, రక్షించబడుటకు మేమేమి చేతుము? ఇట్లు చెప్పెను, మారు మనసు పొంది మీ పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, మరియు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏలైనగా ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మరియు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఆమేన్. దేవుడు ఒక ప్రజలు కలిగిన్నంత కాలం, దేవుడు ఒక సంఘమును కలిగిన్నంత కాలము దానితో పాటు వెళ్ళునట్లు దేవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. మరి దాని కొరకే దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చియున్నాడు. మేధావులు లేస్తారు, ఎల్లప్పుడూ లేచారు, కాని దేవుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న గుంపును కలిగి ఉన్నాడు. వెలుగును సొంతం చేసుకున్నట్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో కొనసాగిపోవునట్టి ఒక చిన్న సంఘమును దేవుడు కలిగి ఉన్నాడు. మరియు వారు తమ సాక్ష్యము ద్వారా ప్రపంచాన్ని తీర్పు తీర్చేవారిగా ఉంటారు. యేసు ఇట్లు చెప్పెనని పరిశుద్ధ గ్రంథం చెప్పుటలేదా? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరియు అది ఇట్లు చెప్పుటలేదా? నీతిమంతులు పరిశుద్ధులు భూమికి తీర్పు తీర్చెదరు. నిశ్చయంగా ఈనాడు మీ సాక్ష్యము ఈ పట్టణం మీదికి తీర్పును తెస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి మరియు దేవుని శక్తిని గూర్చి ఒక పరిశుద్ధ జీవితమును గూర్చిన మన సాక్ష్యము ఈ పట్టణం మీదికి తీర్పును తెస్తుంది. మొదటివారు కడపటివారును, కడపటివారు మొదటివారగుదురు. వారి పునరుద్ధానమందు శాంఖి మరియు మూడిని గూర్చి నేను ఏమీ ఎరుగను. దీనిలో వారికి నా గురించి ఏమీ తెలియదు. అయితే సాక్ష్యమిచ్చుట కొరకు నేను దీనిలో నిలబడతాను. మీరును అలాగే చేస్తారు. మరియు దాని ద్వారా, అనగా మీ వెలుగును వెదజల్లుట ద్వారా మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా మరియు మీరు జీవించిన జీవితాల ద్వారా మరియు తాను ఇక్కడ కదులుచున్నాడని నిరూపించడానికి దేవుడు చేసిన కార్యములు చేసియుండగా మరి ఆ మేధావులు దాని నుండి దూరంగా వెళ్లిపోవడంతో వారు పరిశుద్ధుల చేత తీర్పు తీర్చబడతారు. వారు ఇదివరకే తీర్పు తీర్చబడ్డారు, వారు ఇదివరకే దానిని దాటియున్నారు. ఓ మై, నేను ప్రార్థనా శక్తి, వాక్శక్తి, ఒక పరిశుద్ధ జీవితం యొక్క శక్తిని గూర్చి మాట్లాడుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ చేయునది అదే అయ్యున్నది. మీలో కొందరు నడుస్తూ ఇట్లంటారు, సరే నేను త్రాగటం మానేయలేకపోతున్నాను, నేను దీనిని మానేయలేకపోతున్నాను, ఈ చేయలేను అనే వీటన్నిటిని మీ నుండి తీసివేయుట కొరకు పరిశుద్ధాత్మ మీలో నివసించడానికి వచ్చును. అది నిజము. స్త్రీలు తమ జుట్టును కత్తిరించుకొనుటను, వారు పొట్టి దుస్తులను మరియు పురుషుని దుస్తులను ధరించుటను ఆపివేయినట్లు చేయుటకై ఉన్నది. ఎటువంటి మినహాయింపులు లేవు. వారు ముచ్చట్లు పెట్టుటను ఆపివేయినట్లు చేయుటకై ఉన్నది. ఓ అవును, అది దాని కొరకే. మిమ్మల్ని ఒక పరిశుద్ధ జీవితముగా మార్చుటకై ఉన్నది. అది ప్రతిసారి బైబిల్ యొక్క సూచనలను వెంబడిస్తుంది. ఒక మహిళ ఇట్లన్నది, అసలు చాలా వేడిగా ఉన్నది, నేను వీటిని ధరించవలసినదే, నా వెంట్రుకలు పెంచుకుంటే నాకు తలనొప్పి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మతో ఎటువంటి సాకులు చెప్పరాదు. దానిని అట్లు చేయుటకు అది అక్కడ ఉన్నది. అది వాక్యాన్ని ఖచ్చితంగా వెంబడించును. పరిశుద్ధాత్మ చేయునది అదియే. అది పురుషుడవైన నిన్ను, సంఘ సభ్యులైన ఆ అర్ధనగ్న స్త్రీల నుండి నీ తలను త్రిప్పి మరియు వారిపై మోహాన్ని విడిచిపెట్టునట్టు చేయుటకై ఉన్నది. అది దానిని చేయుట కొరకే అయ్యున్నది. ఇది మిమ్మల్ని పొగ త్రాగటం మరియు ధూమపానం మరియు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుటను ఆపివేయినట్లు చేయుటకై ఉన్నది. అది వాటిని మీలో నుండి తీసివేస్తుంది. మీరట్లు చేసినప్పుడు అది మిమ్మల్ని దీనులుగా చేయును. పరిశుద్ధాత్మ దాని కొరకే అయ్యున్నది. అది ఒక పవిత్ర జీవితము కొరకై ఉన్నది. అది నిజము. మీరు పనికిరాని ముచ్చట్లను ఆపివేయినట్లు చేయుటకై ఉన్నది. మీరు పేకాట ఆడటం, పాచికలు ఆడటం మరియు మీరు మూలలో చేసే ఈ ఇతర పనులన్నిటినీ ఆపివేయినట్లు చేయుటకై ఉన్నది. నీవు నీ భార్యకు అపనమ్మకంగా జీవిస్తూ నీవు చేయుచున్న దానిని కొనసాగించుటను ఆపివేయినట్లు చేయును. అది దానినే చేయును. అది వాస్తవం. అది నీవు వేరెవరి భార్యను వివాహం చేసుకొనగోరుటను ఆపివేయినట్లు చేయును. అది ఖచ్చితంగా నిజము. అది అదే అయ్యున్నది. అది మిమ్మల్ని ఒక పరిశుద్ధమైన జీవితమును జీవింపజేయుట కొరకయున్నది. పరిశుద్ధాత్మ దాని కొరకే శక్తి అయ్యున్నది. పైనున్న వాటిపై మీ మనస్సును ఉంచుట కొరకయున్నది. దేవుడు ఎక్కడైతే నిలబడునో క్రీస్తు యొక్క మనస్సు మీలో ఉండుట. మీరు అట్టి సంగతులను చూస్తూ ఉండలేరు. మీరు వాటిని చూసినప్పుడు మీ తలను త్రిప్పుకుంటారు. అది నిజం. అది మిమ్మల్ని అట్లు చేయుటకయున్నది. మీరు ఇట్లంటారు, నేను దానిని చేయలేను. ఓ, నేను దానిని అస్సలు చేయలేను. ఖచ్చితంగా మీరు చేయలేరు. కాని పరిశుద్ధాత్మ ఆ ఉద్దేశం కొరకే వచ్చాను. అది దానినే చేశాను. అది దానిని తీసివేయుటకు ఆ పాత అలవాట్లను మరియు మీరు చేయుచున్న వాటన్నిటినీ మీ నుండి తీసివేయుటకు వచ్చాను. వెనుక చెడు మాటలను తీసివేయుటకై ఉన్నది. మిమ్మల్ని మీరు వేరు చేసుకుని ఇట్లంటారు, దేవునికి స్తుతి కలుగునుగాక, నేను ఒక మెథడిస్టును, ఆ పాత పరిశుద్ధ గుండ్రాలతో నాకు ఏ సంబంధమూ లేదు. దానిని మీ నుండి తీసివేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను. నేను ఒక బాప్టిస్టును, నేను ఒక ప్రెసిబిటేరియన్ను, నేను ఆ చిన్న పాత పరిశుద్ధ గుండ్రాయి గుంపు వద్దకు వెళ్లను. ఆ గుజ్జునంతా మీ నుండి బయటకు తీసివేయుటకు పరిశుద్ధాత్మ వచ్చెను. అది దానిని చేశాను. అది మిమ్మల్ని రక్తములో కడుగును, మిమ్మల్ని సరిచేయును. అది దానిని చేయుటకే వచ్చెను. అది మిమ్మల్ని సరిచేయుటకు వచ్చెను. ఆయన ఇట్లు చెప్పెను, వంకరగా ఉన్న స్థలాలను తిన్నగా చేయుము. దానిని చేయుటకే అది వచ్చెను. తిన్నగా చేయుటకై ఉన్నది. ఎత్తైన స్థలాలను పల్లముగా చేయవలెను. పర్వతాలన్నీ చిన్న పొటేళ్ల వలె నాట్యం చేస్తున్నట్టు అగుపించులాగునా చేయవలెను. మరియు ఆకులన్నీ వాటి చేతులతో మీకు చప్పట్లు కొట్టుచున్నట్లు చేయవలెను. పక్షులు భిన్నంగా పాటలు పాడును, ఆనందపు గంటలు మోగుతున్నాయి. ఏ సాకులు లేవు. దానిని చేయుటకే అది వచ్చెను. పరిశుద్ధాత్మను పంపడంలో దేవుని ఉద్దేశం అదే అయ్యున్నది. తద్వారా మీరు ఈ కార్యములు చేయిచు ఆయనను వెంబడించుటకై ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టగొరడం లేదు, కాని నేను ఎంతో నిజాయితీతో ఇక్కడ ఉన్నానని మీకు చెప్పియున్నాను. మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నేను ఎక్కడో ఒక వరుసను దాటుదును మరియు సత్యముతో నిలిచియుందును. కాని అక్కడే ఉండి మరియు అది మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టకుండానట్లు దానిని చేయుదును. అయితే నేను మీకు ఒక విషయమును చెప్పగోర్చున్నాను. ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకోవడం తప్పు అని బైబిల్ చెప్పిన ఎడల మరియు మీరు పరిశుద్ధాత్మను కలిగియున్నారని చెప్పి ఆపై మీ జుట్టును కత్తిరించుకున్నట్లయితే మీరు కలిగియున్నారా అని నేను ఆశ్చర్యపోవుదును. కోపము తెచ్చుకోకండి. అట్లు వచ్చిన ఎడల ఇంకా మీకు వ్యతిరేకంగా మరొక మచ్చ ఉన్నదని అది చూపించును. ఒక స్త్రీ ఒక పురుషునికి సంబంధించిన వస్త్రమును ధరించడం తప్పు అని బైబిల్ చెప్పిన ఎడల మరియు మీరు ఎదిగిన స్త్రీలైన మీరు ఇక్కడ బయట రోడ్డు మీద ఈ చిన్న డంగరీలను మరియు పురుషుని దుస్తులను ధరించుచున్నారు. ఒక చిన్న శిశువైతే దానిని ధరించి వారు చిన్న అబ్బాయిలతో మరియు ఆ విధంగా ఆడతారు. కాని చూడండి, మీరు ఎదిగిన స్త్రీలు 15, 16, 18 ఏండ్లు గలవారు అమ్మమ్మ వరకు ఇక్కడ రోడ్డు మీద అటువంటివి ధరించుచున్నారు. మరియు బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పెను, అది దేవుని దృష్టికి హేయమైనది. ఒక స్త్రీ అటువంటి వస్త్రాలను ధరించుట హేయము. మరియు ఎలాగైనను మీరు వాటిని ధరిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారని చెప్తారు. నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాను. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని అక్షరాలా వెంబడిస్తాడు మరియు దానిని బోధించుటకు సరిపడా కృపను పొందని వాడై వేదిక వెనకనున్న ఒక బోధకుడు దానిని కలిగియున్నాడా అని నేను సందేహించుదును. అది వాస్తవం. మంచిది. పరిశుద్ధాత్మ దాని కొరకే అయ్యున్నది. అది బోధకుణ్ణి అభిషేకించుట కొరకై ఉన్నది. అది ఆ గుంపుకు పరిశుద్ధతను ఇచ్చుటకై ఉన్నది. అది సంఘమును క్రమములో పెట్టుటకై ఉన్నది. అది ఆత్మ యొక్క ఐక్యతను తీసుకురావడానికై ఉన్నది. అది మనల్ని శక్తితో ఐక్యపరచుటకై ఉన్నది. అది మనల్ని ప్రేమతో, సహోదర ప్రేమతో ఐక్యము చేయుటకై ఉన్నది. నీవు మెథడిస్టువా, బాప్టిస్టువా, లూథరన్వా, ప్రెస్బిటేరియన్వా, నీవు ఎవరవైనా నేను లెక్క చేయను. మనమందరము ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొంది మరియు యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవములైన ఎడల అప్పుడు ఏ వర్తమాన కాలము ఏ భవిష్యత్తు కాలము లేదు. ఆకలి కరువు దేవుని ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదియూ వేరు చేయలేదు. ఎందుకనగా మనము ఆయన యొక్క ఆత్మ ద్వారా జన్మించాము, ఆయన రక్తములో కడగబడ్డాము, మనము ఒక నూతన సృష్టి అయి ఉన్నాము. దేవుడు దానిని చేయుటకే వచ్చెను, పరిశుద్ధాత్మ దాని కొరకే అయి ఉన్నది. అవునయ్యా, అదియే. ఇప్పుడు ప్రజలారా నా ముఖం వైపు చూడండి. మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని చాలా చేతులు పైకెత్తబడ్డాయి. చూడండి, ఖచ్చితంగా అక్కడున్నాయి. ఓ, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం దాటబోచున్నాను. ఇది టేపు చేయబడుతుంది, అయితే మనము రేపు రాత్రికి దానిని మరింత ఎక్కువగా చూడబోచున్నాము. మీరు దానిని పొందుకున్నారని చెప్పి మరియు వీటి విషయమై దోషులుగా ఉన్న ఎడల మిమ్మల్ని నడిపించేది ఏమిటని నేను ఆశ్చర్యపోచున్నాను. దేవుడు ఎన్నడూ మిమ్మల్ని వాక్యము వెలుపలికి నడిపించడు, ఆయన మిమ్మల్ని వాక్యముతో ఉంచుతాడు. ఎందుకనగా అది తన సంఘము, తన ప్రజలు, స్త్రీలు మరియు పురుషుల కొరకైనా దేవుని యొక్క స్వంత చట్టములై ఉన్నవి. మంచిది, ఇట్లనవచ్చును, దీనిని లేదా దానిని చేయుట నాకు హాని చేయదు, అది హాని చేయదా, అది చేయునని వాక్యం చెప్పుచున్నది. మరియు పరిశుద్ధాత్మ మీలో ఉన్న ఎడల అది మిమ్మల్ని నేరుగా వాక్యమునొద్దకు నడిపించును. ఎటువంటి సాకులు ఉండవు. దేవుడు మినహాయింపులు లేదా సవరింపులు చేయడు. ఆయన ఒక గుర్తును పెడతాడు మరియు మీరు దాని వద్దకు నడిచి వెళ్తారు. అంతే, అందరితోనూ అది అట్లే ఉన్నది, మీరును ఆ విధంగానే వచ్చెదరు. పేతురు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది మీలో ప్రతి ఒక్కరూ మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చూసారా, అంతే, మనము ఆ వరుసను తాకవలసి ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కాని సహోదర సహోదరి, చివరి దినములలో ఆ పునరుత్థానము వద్ద ఈ తరము ప్రజలతో నేను నిలబడి మరియు ఈ వాక్యము నిమిత్తము లెక్క చెప్పవలసి ఉన్నదని నేను ఎరుగుదునని మీరు గ్రహించుచున్నారా? మరియు పరిశుద్ధాత్మ దీనిని చూపుచు మరియు నేను దానిని బోధించుచుండగా మీరు ఎక్కడ నిలబడతారు? మీరు దానిని ఎలా దాటి వెళ్తారు? స్నేహితుడా, నీవు దానిని చెయ్యలేవు, దానిని చేయకుము. ఇప్పుడు దానిని ఆపివేయుము. నీవు ఏదైతే చేయుచున్నావో అది తప్పు, దానిని ఆపివేయుము. నేను చేయలేను అని నీవు చెప్పవచ్చును. అప్పుడు నీవు ఆ కళ్యమును ఇంకా పొందుకొనలేదు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రపంచంపై అధికారము ఇస్తాడు. మరియు ఆయన చెప్పేది వినండి, మీరు లోకమును లేదా లోక విషయాలను ప్రేమించిన ఎడల అది దేవుని ప్రేమ మీలో లేనందువల్లై ఉన్నది. ఇప్పుడు సాకులు లేవు, ఆయన దానిని స్పష్టంగా చేయను. మరియు మనము ఆ గుర్తునొద్దకు రావలసి ఉన్నది. నేను భయంకరంగా ఉన్నానని మీరు అనుకొనుచున్నారని నాకు తెలియను, కాని నేను ప్రస్తుతం భయంకరంగా నింపబడి ఉన్నాను. చూశారా, వినండి, అది నిజం. సహోదరా సహోదరి, ఇప్పుడు దాని వద్దకు రండి. ఇక్కడున్న ఈ కొన్ని మేధస్సు కళాశాలలను మీకిట్లు చెప్పనివ్వవద్దు, ఓ అవి పాతకాలపు విషయాలు. అది పాతకాలపు విషయమైతే అప్పుడు దేవుడు కూడా పాతకాలపు వాడు, మరియు దేవుడు పాతకాలపు వ్యక్తి అయితే నేను కూడా అంతే. ఆమేన్. నేను ఆయన వలె ఉండగోరుచున్నాను. ఎందుకు? ఆకలిగొనుచు మరియు దప్పిగొనుచున్న ఆయన ఆత్మ నాలో ఉన్నది. అది వాక్యానికి వ్యతిరేకంగానున్న ప్రతి దానిని ఎత్తుచూపుచున్నది. ప్రజలు ఇట్లు చెప్పిన ఎడల వినోదం కొరకు, ఓ ఒక వ్యక్తి కొద్దిగా పేకాట ఆడి మరియు కేవలం ఒకటి లేదా రెండు నాణెములను జూదమాడితే సరియే, అది పర్వాలేదు, అది కాదు అని దేవుడు చెప్పుచున్నాడు. ఓ మీరు కేవలం ఒక ప్రత్యేక సందర్భంలో మద్యము తీసుకుని మరియు అప్పుడప్పుడు కొంచెం తాగితే పర్వాలేదు, కాని దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, అతనికి శ్రమ. ఓ మీరిట్లు చెప్పవచ్చు, బ్రెనహం సహోదరా, అది పర్వాలేదు, ఒక నిజమైన కారణం వల్లనే నేను నా జుట్టు కత్తిరించుకున్నాను. ఒక స్త్రీ, మీకు తెలుసు కదా, ఆ మిగతా స్త్రీలందరూ దానిని చేయుచున్నారు. ఆ మిగతా స్త్రీలందరూ ఏమి చేయుచున్నారో నేను లెక్క చేయను. వారు మీకు మాదిరి కాదు, లేదా వారు మీకు యజమాని కారు. మీరు పరిశుద్ధాత్మను మీలో కలిగి ఉన్నట్లయితే ప్రజలు మీ గురించి ఏమి చెప్పినను మీరు ఆయన సూచనలను వెంబడిస్తారు. సరే, బ్రెనహం సహోదరా, చాలా వేడిగా ఉన్నది, కావున నేను ఈ చిన్న ఫలానా మరియు ఫలానా బట్టలను వేసుకోవలసి ఉన్నది. ప్రియమైన సహోదరి, నరకము దానికంటే వేడిగా ఉంటుంది, దానిని నీకు చెప్పనివ్వు మరియు అట్లు చేయకండి. దానిని మీరు గుర్తుంచుకోనండి. మరియు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మిమ్మల్ని సత్యము వద్దకు నడిపిస్తాడు, మరియు ఆయన సత్యము వాక్యమే. నా వాక్యమే సత్యము. ప్రతి మనిషిని మాట అబద్ధమే, కాని నా మాట మాత్రమే సత్యము. మరియు ఒకసారి ఆలోచించండి, అది హేయమైనది, మీరు దానిని ఆలోచించగలరా? ఇది చెప్పడానికి ఒక సేవకునికి ఒక దయనీయమైన పదముగా ఉన్నది. కాని నేను కొన్ని చోట్ల స్నానాల గదులకు వెళ్లాను. అక్కడ మీరు తిరిగి బయటకు వెళ్లవలసి ఉంటుంది. దాదాపు అది ఎంతో, మరియు గోడపై మురికి వస్తువులు ఉన్నాయి. నేనిట్లు అనుకున్నాను, అసలు మనుషులు ఇంత నీచంగా ఎలా ఉండగలరు? మరియు దుర్వాసన. మరియు నేను ఆ ప్రదేశాలకు వెళ్లినప్పుడు నేను తరచుగా ఇట్లనుకున్నాను, ఎంత దుర్వాసన. నేను చేతులు కడుక్కోవడానికి నా ముక్కును ఇలా పట్టుకునేవాణ్ణి. నేను ఆ తలుపు యొక్క గడిని మరలా పట్టుకున్నప్పుడు అక్కడ సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు ఉండునేమోనని భయపడేవాణ్ణి. మరియు నేనిట్లనుకున్నాను, ఓ, ఒకరోజు నేను నడిచి వెళ్లిన ఆ ప్రదేశాలలో ఒకటైన విమానాశ్రయం వద్ద నిలబడి ఉన్నాను, లేదా రైలు మార్గము స్థలమై ఉన్నది. నేను అందులోకి నడిచి వెళ్లాను. మరియు నేనిట్లనుకున్నాను, ఓ కనికరము, మరియు నాతో ఏదో ఇట్లన్నది, దేవునికి ఈ లోకం యొక్క వాసన అలాగే వచ్చుచున్నది, అది హేయమైనది. నేనిట్లనుకున్నాను, ఒక స్త్రీ అంతా ఆ విధంగా ఉండి వీధిలో నడుచుటను మరియు పురుషుని వస్త్రాలు ధరించి ఉండుటను నేను చూసినప్పుడు దేవునికి అది అలాగే అగుపించును. అశుద్ధముగా మరియు నీచముగా ఉన్న ఏదైనా దేవుని ఎదుట అది హేయమైనది. అయినప్పటికీ ఆమె ఆదివారం సంగమునకు వెళ్లి మరియు అలంకరించుకుంటుంది. ఒక పురుషుడు అక్కడికి వెళ్లి తాగి మరియు మోసం చేసి మరియు డబ్బును ప్రేమించి కొద్దిగా అదనపు డబ్బు పొందడానికి తన పొరుగువాణిని మోసం చేసి మరియు అదంతా చేస్తాడు. మరియు ఈ కార్యములను చేస్తాడు. మరియు జూదమాడి పొగ తాగి మరియు మద్యము తాగి మరియు అబద్ధమాడి పిదప సంగమునకు వెళ్లి సాక్ష్యమిస్తాడు, హేయము, అశుద్ధము, అది మేధస్సు గల సంఘము. ఇట్లంటారు, సరే, నేను సంఘానికి చెందినవాడను. అవును, మరియు సంఘము జరుగుటకు మీరు తిరిగి వెళ్లడానికి ముందు సంఘ పెద్దలు మరియు వారందరూ మరియు ఆ పాస్టర్ కూడా పొగ తాగునట్లు 15 నిమిషాలు సంఘాన్ని బయటకు పంపుదురు. నాకు చెప్పండి, ప్రతి అపవిత్రమైన దాని నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకొనుడి. ఆ శరీరమును పాడు చేసిన ఎడలా నేను దానిని నాశనం చేయుదును. ఆయన దానిని చేస్తాడని దేవుడు చెప్పాను. మరియు ఈనాడు క్యాన్సరు, గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వలన సంభవించుచున్న 90% మరణాలు సిగరెట్లు త్రాగుట వలన అయి ఉన్నది. ఆ శరీరమును పాడు చేసిన ఎడలా నేను దానిని నాశనం చేయుదును. అయితే వారు అంతగా నరకానికి బద్దులైపోయి అట్లు కొనసాగుచున్నారు. వారు ఎరుగరు. మరియు స్వయంగా తానే ధూమపానం చేయుచున్న ఒక బోధకుడు ఒక కళాశాల నుండి 4 డిగ్రీలతో ప్రసంగ వేదిక వద్ద నిలబడుచున్నాడు. సహోదరుడా, నన్ను నీకు ఒక విషయమును చెప్పనిమ్ము. అట్టి కార్యము నుండి స్త్రీ పురుషులను బయటకు పిలుచుటకు పరిశుద్ధాత్మ పంపబడెను. మిమ్మల్ని మీరు వేరు చేసుకొనుడి. సంగము అనే పదానికి వేరు చేయబడినది అని అర్థము. వారి మధ్య నుండి బయటకు రండి అని బైబిల్ చెప్పుచున్నది. వారి అపవిత్రమైన వాటిని ముట్టకుడి, మరియు నేను మిమ్మల్ని స్వీకరించదను. మరియు మీరు నాకు కుమారులను మరియు కుమార్తెలనై ఉందరు, మరియు నేను మీకు దేవుడనై ఉందును. ఓ మై, కఠినముగా ఉండాలని నా ఉద్దేశం కాదు, గాని నిజాయితీగా మరియు నమ్మకంగా ఉండాలని నా ఉద్దేశమై ఉన్నది. అవునయ్యా, ఓ, ఎటువంటి ఒక భయంకరమైన విషయము. స్త్రీ పురుషులారా, ఈనాడు మనము ఎక్కడ నిలబడి ఉన్నాము? మనము ఎక్కడ ఉన్నాము? మనము ఆపివేద్దాము. ఒక రాత్రి గదిలో ఉన్న ఒక పాత సీటు అవతలి వైపున, మరియు నేను ముగించవలసి ఉన్నది. ఒక చిన్న పాత సోఫా కుర్చీ అయి ఉన్నది. 3 లేదా 4 దినముల ప్రార్థనానంతరము నేను అటువంటి ఒక స్థితికి వచ్చి ఉన్నాను. చుట్టూ తిరుగుతూ మరియు ఇట్లు తలంచుచున్నాను, ఓ దేవా, మరియు నేను ఏమి చేయాలో తెలియకుండినటువంటి ఒక స్థితికి నేను వెళ్లాను. నేనిట్లన్నాను, దేవా, మేము మార్గాంతమున ఉన్నాము, మరియు నేను నిర్లక్ష్యం చేశానని నేను గ్రహించాను. నేను వెళ్లడానికి పిలుపులు ఉన్నవి, మరియు అలసిపోయినందున నేను వెళ్ళకపోయేవాణ్ణి. అప్పుడు నేనిట్లనుకున్నాను, ఆ చీకటి గుండా నా ప్రభు తడబడుచు వెళ్లడం నేను చూస్తున్నాను. ఆయన ఒక అడుగు తీసి మరొక అడుగు వేయలేనంతగా అలసిపోయినా గాని ఆయన నాయను స్త్రీ కొరకు ఆగెను. పిదప అక్కడకు తీసుకురాబడిన చనిపోయిన బాలుడి కొరకు ఆగెను. ఎప్పటి వరకనగా ఆయన వెళ్లి ఆ పాడెను తాకి మరియు ఆ బాలుని లేపుటకు తనలో ఉన్న కొంచెం శక్తిని కూడా ఉపయోగించను. సరే, మరి నేను ఎలా అలసిపోయాను? ప్రభువా, నాతో సమస్య ఏమిటి? ఇక్కడ నేనిట్లనుకొనుచున్నాను. సరే, నేను వృద్ధుడనగొచ్చున్నాను, నేను దానిని చేయలేను. మోషే ఉండియున్నాడు, నేను సేవించు అదే దేవుణ్ణి సేవించుచు 120 ఏండ్లు గలవాడై ఆవలిన నిలబడియున్నాడు. కాలేబు ఉండియున్నాడు, 90 ఏండ్ల వయసులో చేతిలో ఒక ఖడ్గముతో నిలబడి ఇట్లన్నాడు, యెహోషువా 40 సంవత్సరాల క్రితం ఈ ఖడ్గమును నా చేతిలో పెట్టాడు, అతనికి అప్పుడు 80 సంవత్సరాలు. ఇంకా ఇట్లన్నాడు, అప్పుడు నేనెంతటి ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉన్నానో ఈనాడును అట్లే ఉన్నాను. ఆమేన్. నేనిట్లన్నాను, దేవా, నన్ను కరుణించుము. నేను చెప్పాను, సరి, ఇటు చూడు, నేను ఎల్లప్పుడు ఈ బైబిలు మరియు తన చిన్న బైబిలు మీదుగా నా భార్య చేయి పట్టుకున్నాను. మరియు నేనిట్లు చెప్పాను, ప్రియా, నేను చాలా ప్రతికూలంగా ఉన్నాను, పరిశుద్ధాత్మ నాలో నన్ను ఖండించుచున్నాడు. నేనన్నాను, అక్కడ ఆ ఉడతల గురించి నేను తలంచుదును, అక్కడ హెటీలైట్ మరియు ఆ చిన్న అబ్బాయిల గురించి నేను తలంచుదును. ఆయన సృష్టించగల దేవుడై ఉన్నాడని చూపించుచు దేవుడు ఏమి చేసెనో నేను దాని గూర్చి ఆలోచిస్తుంటాను. హల్లెలూయా. నేను అనుకున్నాను ఆయన సంవత్సరాల క్రితం దానిని నాకు చెప్పాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎన్నడూ ఎలబాయను, నీ జీవితకాలమంతా నీ ఎదుట ఏ మనుషుడునూ నిలబడలేడు, నేను నీతో ఉంటాను. మరియు ఈ వివేచన చేతి నుండి నీవు మనుషుల హృదయ రహస్యాలను ఎరుగునంత వరకు అది వస్తుంది. ఆ తర్వాత అది మరింత ఎక్కువగా అవుతుంది. అది జరిగిన సంవత్సరం తర్వాత అది ప్రపంచమంతటా పరిపూర్ణంగా నిరూపించబడినది. ఇదిగో ఇది దానికి మించియున్నట్టి ఈ వేరొక గొప్ప పరిచర్య వచ్చినది. నేనన్నాను, ప్రియా, నేను నీ చేతిని తీసుకొనుచున్నాను. దేవుని సహాయము మరియు దేవుని కృప ద్వారా మరెన్నడూ నేను ప్రతికూలముగా ఉండకుందునుగాక. మునుపెన్నడూ లేని విధంగా బోధించడానికి నన్ను ఇక్కడ ఈ ఉజ్జీవానికి వెళ్లనిమ్ము, నన్ను ఇక్కడికి వెళ్లనిమ్ము. ఎందుకనగా మొదట నన్ను శుద్ధి చేసుకుని మరియు ప్రజల కొరకు ఒక దారిని ఏర్పరచుటకై ఉన్నది. నా స్వంత పాపములు, నా స్వంత నిర్లక్ష్యము రక్తము క్రింద ఉండి, నా స్వంత లోపములు రక్తము క్రింద ఉండుటకై ఉన్నది. తద్వారా నేను బయటకు వెళ్లి మరియు ఇట్లు చెప్పుట కొరకై ఉన్నది. ప్రజలారా, నన్ను వెంబడించండి, అది సరైనది. ఒక వ్యక్తి ఇట్లు చెప్పుటను చూడటం నాకిష్టముండదు. మీరు వెళ్లి దానిని చేయండి. దానిని చేయుటకు ముందుగా వెళ్లి దారి చూపే ఒకరిని చూడటం నాకిష్టం. అవునయ్యా, ఇక్కడ కొంతకాలం క్రితం దిగువన ఇక్కడ నగరములో మనకు అగ్ని ప్రమాదం కలిగినది. ఫీఫాయు నూనె కంపెనీలో మంటలంటుకున్నది. వారు అక్కడ జెఫర్సన్ విల్ అగ్నిమాపక శాఖను కలిగి ఉన్నారు. మరియు నా స్నేహితులలో ఒకరు మంచి వ్యక్తి, అటువంటి పెద్ద మంటలు అతనికి ఎప్పుడూ అలవాటు లేదు. అతడు ఇట్లనుచు అక్కడ నడుచుచుండెను, అబ్బాయిలు ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి, ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి. ఆ చిన్న క్లార్క్స్ విల్ వారు అక్కడికి వచ్చారు. డింగ్ 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 అక్కడికి పరిగెత్తారు. మరియు అతడు ఆ అగ్నిమాపక అధికారి క్రిందకు దూకి ఇట్లన్నాడు, ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి, ఇక్కడ ఈ కిటికీని బ్రద్దలు చేయండి, అక్కడ కొద్దిగా నీరు చల్లండి. కాని ఆ నదికి ఆవల లూవిల్ నుండి శిక్షణ పొందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ఆ అధికారి నిచ్చెన చివరకు ఎక్కే వరకు ఆ పెద్ద కొక్కెము మరియు నిచ్చెన ఆగలేదు. ఆ నిచ్చెన పైకి వెళ్ళినప్పుడు అతడు దాని తల వద్ద ఉన్నాడు. అతడు అక్కడికి వెళ్ళుటకు ముందు తన గొడ్డల్ని విసిరి కిటికీని బ్రద్దలు చేసి ఇట్లన్నాడు, అబ్బాయిలు రండి. అంతే, కొద్ది నిమిషాలలోనే ఆ మంటలు ఆరిపోయినవి. ఇక్కడ కొద్దిగా నీరు చల్లండి, అక్కడ కొద్దిగా నీరు చల్లండి కాదు, అది ఈ మేధస్సు గల బోధకులలో కొందరిని మీ మనసుకు తెస్తుంది. రండి, వెళదాం రండి, అది సత్యమని నాకు తెలియను. నేను రుచి చేశాను మరియు చూశాను. మహిమ, పరిశుద్ధాత్మ సరైనది. దేవుడు మంచివాడు. ఇక్కడ ప్రయత్నించడం, అక్కడ ప్రయత్నించడం వద్దు. మనము ఆయనలోనికి నడుద్దాము. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇది మీ కొరకే. దేవుడు తన సంఘానికి తన శక్తినిచ్చాడు. దీనిని ఇక్కడ కొద్దిగా చల్లండి మరియు చల్లండి కాదు. మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు. నాయకత్వం వహించు. ఆమేన్. ఆహ్, వాటి గుండా ఏమాత్రము కనపడదు. ఆమేన్. మనము ఏమి చేయబోచున్నాము? ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దేనితోనూ నింపబడి ఉన్నాడు. అట్లయినా నేను ముగించబోచున్నాను. బహుశా తర్వాతైనా నేను ముగించవలసిందే. మీరు దేనితోనో నింపబడి ఉన్నారు. మీరు ఏదో ఒక దానితో నిండి ఉండకుండా అక్కడ కూర్చొనలేరు. మీరు మీలో ఒక జీవమును కలిగి ఉన్నారు. ఆ జీవము మిమ్మల్ని నియంత్రిస్తుంది మరియు ఆ జీవము ఒక ఆత్మ చేత నియంత్రించబడుతుంది. ఇప్పుడు మీరు లోకాన్ని లేదా ఈ లోకపు కార్యాలను ప్రేమిస్తూ పూర్తిగా లోకంతో నిండి ఉండవచ్చును. దేవుడు మీపై కనికరం చూపునుగాక. మీరు ఏదో ఒక సంఘము నుండి అయినా నమ్మకాలతో మీరు చెప్పునట్టి కొన్ని చిన్న ప్రార్థనలతో నిండి ఉండవచ్చును. అది ఎవరైనా చనిపోయిన వ్యక్తికి ప్రార్థన చేయుట లేదా మీ మీదుగా ఒక రకమైన గుర్తును వేసుకొనుట అని మీరు అనుకుంటారు. దేవుడు మిమ్మను కనికరించునుగాక. మరియు మీరు మతముతో నిండి ఉండవచ్చును. మరది ఇంకా అధ్వాన్నమే. అది నిజము, అది నిజము. బైబిల్ ఇట్లు చెప్పినది, కడవరి దినములలో వారు చాలా మతపరమైన వారై భక్తి గలవారై ఉండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. నీవు మతముతో నిండి ఉంటే నీవు దయనీయ స్థితిలో ఉన్నట్లే. కేవలం మతమే అయితే ఇక అంతే. మీరు నమ్మకాలతో నిండి ఉంటే మీరు దేని గురించి మాట్లాడుచున్నారో మీకు తెలియదు. మీరు లోకముతో నిండి ఉంటే మీరు గుడ్డివారై ఉన్నారు. మరియు పిదప మరలా మీరు పరిశుద్ధాత్మతో నిండి ఉండవచ్చును. ఆమేన్. మీరు నింపబడ్డారని నేను ఆశిస్తున్నాను. మరియు మీరు నింపబడనిచో మీరు నింపబడవలనని నేను ఆశిస్తున్నాను. మరియు మీరు పరిశుద్ధాత్మతో నిండి ఉంటే మీరు ఏమి కలిగి ఉన్నారు? మీరు శక్తిని కలిగి ఉన్నారు, మీరు ప్రేమను కలిగి ఉన్నారు, మీరు శాంతిని కలిగి ఉన్నారు. నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకము అనుగ్రహించినట్లుగా కాదు. మీరు శాంతిని పొందుకున్నారు, మీరు ముద్రించబడ్డారు, మీరు ఒక గుర్తును కలిగి ఉన్నారు. ఆమేన్. మీరు విశ్రాంతిని కలిగి ఉన్నారు, మీరు చెప్పలేనంత ఆనందాన్ని పొందుకున్నారు మరియు మహిమతో నిండి ఉన్నారు. మీరు లంగరవేయబడినారు. ఓ మాయ్, పరిశుద్ధాత్మను కలిగి ఉండి మీరు అదే అయి ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మతో పూర్తిగా నిండి ఉన్నట్లయితే మీరు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అంత్యదినమున సాధారణ పునరుద్ధానం కొరకు వేచి ఉంటారు. రాబో లోకములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన ఘనత మరియు మహిమతో రావటం చూసిన వారు సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును. ఆయనలో నిద్రిస్తున్న వారి క్షయమైన శరీరాలు, ఆయనలో నిద్రించిన వారు, మీరు ఆయనలోనికి ఎలా వెళ్తారు? ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మం పొందాము. ఆయనలో నిద్రించుచున్న వారి క్షయమైన శరీరములు మార్చబడి మరియు ఆయన స్వంత మహిమగల శరీరము వలె చేయబడతాయి. తద్వారా ఆయన సమస్తమును తనకు లోబర్చుకొన సమర్థుడై ఉన్నాడు. నేను పరలోకము నుండి ఒక స్వరము విన్నాను అని యోహాను అన్నాడు. నాతో ఇటు చెప్పెను, వ్రాయుము, ప్రభువునందు మృతులొందిన మృతులు ధన్యులు. మీరు లోపలికి ఎట్లు ప్రవేశించబోచున్నారు? ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మం పొందాము. ఇక మీదట ప్రభువునందు మృతినందు వారు ఏలైనగా వారు తమ పనుల నుండి విశ్రాంతి పొందుచున్నారు మరియు వారి క్రియలు వారి వెంట పోవును. దాని కొరకే ఆయన పరిశుద్ధాత్మను పంపెను. ఓ యేసు నా వాడు అనే ధన్యకరమైన నిశ్చేత. నేను ఆయనలో ఉన్నాను మరియు ఆయన నాలో ఉన్నాడు. తండ్రి ఆయనలో ఉన్నాడు మరియు ఆయన తండ్రిలో ఉన్నాడు మరియు తండ్రి నాలో మరియు నేను ఆయనలో ఉన్నాము. యేసు నా వాడు. ఓ దైవిక మహిమ యొక్క రుచి! నేను రక్షణకు వారసుడను, దేవుని చేత కొనబడిన వాడను. ఆయన రక్తములో కడగబడినప్పుడు ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఉన్నాను. ఆమేన్. నేను దానిని బేరానికి పెట్టను. ఓ మాయ్, కెంపులు మరియు వజ్రాలు మరియు వెండి మరియు బంగారములు ఆయన ఖజానాలు నిండిపోయి ఉన్నవి. ఆయన చెప్పలేని సంపదలను కలిగి ఉన్నాడు. ఏలైనగా నేను ఆ రాజు యొక్క బిడ్డను, నేను రాజు యొక్క బిడ్డను. నా రక్షకుడైన యేసుతో ఉండగా అది నన్ను ఆ రాజు బిడ్డగా చేయును. ఆమేన్ మరియు ఆమేన్. నేను దానిని మారకం చేయను, నేను దానిని మారకం చేయను. నేను మరో 2 లేదా 3 లేఖనాలను కలిగి ఉన్నాను. విదప, ఇక్కడ మరొక లేఖనం ఉన్నది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అవి మీరు కలిగి ఉండే కార్యములై ఉన్నవి. అప్పుడు లోకానికి మీరు ఏమిటి? ఒక పరదేశి. ఆలస్యమైనదని నాకు తెలియను, కాని దీనికోసం అది ఎన్నడూ ఆలస్యం కాదు. ఒక పరదేశివి. ఓ, ఆ ఓహియో నదిపై ఆ నీరు అల్లాడుటను నేను వినగలను. నేను ఒక యవన బోధకుడనై ఉండి దాదాపు 22 ఏండ్ల వయసులో అక్కడ దాని పాడుచున్నప్పుడై ఉన్నది. మరియు నేను విన్నాను, నా పైకి చూశాను మరియు ఒక స్వరము ఇట్లనుటను నేను విన్నాను, పైకి చూడుము. ఆవరిన వ్రేలాడుచున్న ఆ పెద్ద వెలుగు వచ్చి నా మీదుగా కదులుచూ వచ్చినది మరియు ఇట్లు చెప్పినది. క్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మమిచ్చి యోహాను పంపబడినట్లు క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందుగా పంపబడే ఒక వర్తమానమును నీవు కలిగి ఉంటావు. ఓ, నేను దానిని ఎలా నమ్మగలను? అయితే అది ఖచ్చితంగా అలాగే జరిగినది. మరియు ఈ రాత్రి ఉజ్జీవపు మంటలు ప్రపంచ వ్యాప్తంగా చుట్టూ మండుచున్నాయి. దేవుని యొక్క విమోచించబడిన గొప్ప సంఘము తనను తాను ఆ స్థితి నుండి బయటకు తెచ్చుకున్నది. మరియు గొప్ప స్వస్థతా సభలు మరియు సూచనలు, అద్భుతాలు మరియు ఆశ్చర్యకార్యాలు ఆ రాకడను చూపించుచున్నవి. నీవు ఒక పరదేశివి మరియు నీవు ఒక అపరిచితుడవు. నీవు వింతైన కార్యములు చేస్తావు. ఇది వరకు నీవు చేసేవాటికి భిన్నమైనవి చేస్తావు. నీవు మునుపటిలా ప్రవర్తించవు. పరిశుద్ధాత్మ అది మీదకు వచ్చినప్పుడు మరియు మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు లోకపు సంగతులను పట్టించుకొనరు. మిమ్మల్ని చిక్కులబెట్టు విషయాలను మీరు పట్టించుకొనరు. మీరు వాటిని లెక్క చేయరు. అప్పుడు మీరు వారికి ఒక వింతగా ప్రవర్తించే సృష్టిగా మారతారు. ఆ వికారమైన బాతువలే అవుతారు. మరియు పక్షిరాజు తన గూడును రేపినప్పుడు అని నేను ప్రసంగించినట్టి కోడి గూడు క్రింద పొదగబడిన ఆ చిన్న పక్షిరాజు వలె ఉన్నది. మీరు వారికి హాస్యకరంగా కనిపించే ఒక జీవి అయి ఉన్నారు. కాని ఓ మాయ్, ఆ రాజమార్గములో నడుచుట, ఆమేన్. ఓ, అది పరలోకమునకు ఒక రహదారి మరియు నేను రాజమార్గమున నడుచుచున్నాను. ఇట్లంటారు, ఆ పరిశుద్ధ గుండ్రాయిని, ఆ వికారమైన బాతును చూడండి, అతడే ఆ పరిశుద్ధ గుండ్రాయి బోధకుడు. ఒక ప్రముఖ మెథడిస్టు బోధకుడు లూవిల్లోని ఒక వ్యక్తితో ఈ రోజు ఇట్లు చెప్పాడు. ఇట్లన్నాడు, నేను సహోదరుడు బిల్లీకి సహాయం చేయగొడతాను, కాని నేను ఏమి చేయుదునో నీకు తెలుసా? నేను నా మెడను ఫనంగా పెట్టవలసి ఉంటుంది. నీవు నా కొరకు నీ మెడను ఫనంగా పెట్టనక్కర్లేదయ్యా. ఆయన నా కొరకు తన ప్రాణాన్నే ఫనంగా పెట్టాడు. ఆమేన్. కేవలం ఆ రాజమార్గమున నడుచుచున్నాను అంతే. ఓ అమ్మాయి, ఆయన ఆత్మతో నింపబడి ఉండుట, ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఉండుట, ఆయన రక్తములో కడగబడి ఉండుట. హల్లెలూయా, సంతోషము. ఆపై మరొక విషయం, అంతెందుకు మిమ్మల్ని అలా చేయునట్లు చేసేది ఏమిటి? మీరింకను మానవులే, అయితే మిమ్మల్ని అలా చేయునట్లు చేసేది ఏమిటి? ఎందుకనగా మీరు వచ్చినది మీ ఆత్మ పైనుండి వచ్చినది, అది మీలోనున్న దేవుడు. నేను రోముకు వెళ్లినప్పుడు వారు ప్రతి ఒక్కరూ రోమను ఆత్మను కలిగి ఉండుటను నేను గమనించాను. నేను గ్రీసునకు వెళ్లినప్పుడు వారందరూ గ్రీకు ఆత్మను కలిగి ఉన్నారు. నేను ఇంగ్లాండ్ వెళ్లాను, వారందరూ ఆంగ్లపు ఆత్మను కలిగి ఉన్నారు. మీరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు మీరు కనుగొంటారు. పిదప, మీరు అమెరికా ఆత్మను కనుగొంటారు, అది భయంకరమైనది. రోము వద్ద శాన్ ఏంజిలోని భూగర్భ సమాధుల వద్దకు నేను వెళ్లినప్పుడు వారు అక్కడ వారు ఈ విధంగా ఒక గమనికను పెట్టియున్నారు, దయచేసి అమెరికా మహిళలారా, చనిపోయిన వారిని గౌరవించడానికి బట్టలు ధరించండి. అమెరికా ఆత్మ విమానం నుండి దిగుచున్నప్పుడు వారిని గమనిస్తే వారు పొట్టి బట్టలు ధరించి ఉంటారు, మరియు వారిని చూడటానికి ప్రతి ఒక్కరూ వెళ్తారు, మరియు మిస్ అమెరికా వస్తుంది. అది అమెరికా యొక్క ఆత్మ. వస్త్రధారణ బట్టి ఆమె ఎక్కడ నుండి వచ్చినదో మీరు చెప్పవచ్చు. అబ్బాయి చీముడు ముక్కుతోనున్న ఒక చిన్న ఫూడిల్ కుక్కను ఆమె వెనుక లాగుచూ తెచ్చుచున్నది, అది నిజము. ఓ అవును, ఆమె అమెరికా మిస్ అమెరికా అయి ఉన్నది. క్రిందకి నడుస్తూ మీకు తెలుసు కదా, అలా గర్వంగా నడుస్తూ వెళుతున్నది. ఎందుకని? ఆమె అమెరికా ఆత్మను కలిగి ఉన్నది. అయితే యేసు ఆ రోజు ఆయన దానికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చాడు. ఆయన ఇట్లన్నాడు, మీరు ఈ క్రిందనున్న భూమిపై ఉన్నారు, నేను పైనుండి వచ్చాను, మరియు నీవు నీలో క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే నీవు పైనుండి వచ్చిన వాడవై ఉన్నావు. అప్పుడు ఇక్కడ నీవు ఒక అపరిచితుడవు, అయితే నీవు ఎక్కడ నుండి వచ్చావో ఆ ప్రాంతం యొక్క స్వభావాన్ని నీవు కలిగి ఉంటావు. నేను దానిని చెప్పుటకే ప్రయత్నించుచున్నాను. ఒక రోమీయుడు ఇక్కడికి వస్తాడు, అతడు తన తలను బోక్కుంటాడు, మరియు ఒక జర్మన్ వాడు ఇక్కడికి వస్తాడు, అమెరికా వాడు అక్కడికెళ్తాడు. ఎందుకు? మీరు ఎక్కడ నుండైతే వచ్చుచున్నారో ఆ దేశముల యొక్క ఆత్మను మీరు కలిగి ఉంటారు. అదే మనల్ని ప్రపంచానికి చాలా భిన్నంగా చేస్తుంది. మీరు పైనుండి వచ్చినవారు, మీరు జన్మించారు, మీరు మరొక రాజ్యం యొక్క పౌరులు. మీరు దానిని నమ్ముచున్నారా? పరిశుద్ధాత్మ అనగా అదియే, అది మిమ్మల్ని దేవుని రాజ్యపు పౌరునిగా చేయుటకై ఉన్నది. పిదప, మీరు దేవుని రాజ్యపు పౌరులైన ఎడల అది మిమ్మల్ని ఎలా ప్రవర్తింపజేస్తుంది? దేవుడు తన రాజ్యములో చేసినట్లే చేస్తుంది. ఇప్పుడు దేవుడు తన రాజ్యములో ఏమి చేశాడు? అది పరిశుద్ధత, నీతి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన మనస్సై ఉన్నది, శక్తి మరియు ప్రేమ. నశించిపోవుచున్న వారి యొద్దకు వెళ్లి రోగులను స్వస్థపరచుచు, అద్భుతాలు చేయుచు, గొప్ప కార్యములను చేయుటయ్యై ఉన్నది. అప్పుడు లోకానికి మీరు పిచ్చివారిగా కనిపిస్తారు, మరియు వారిట్లంటారు, వారు బుద్ధిహీనులు, చూశారా? కాని మీరైతే రాజ్యం యొక్క పౌరులై ఉన్నారు. మరొక లేఖనము, మీరు దానిని వ్రాసుకొన గోరిన ఎడల యోహాను సువార్త 12:24, నన్ను మీకు దీనిని త్వరగా చెప్పనివ్వండి. యేసు ఇట్లు చెప్పెను, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది మరొక జీవమును తీసుకుని రాలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ముగింపు వ్యాఖ్య, మరియు గుర్తుంచుకోండి, అట్లయినా అది ఖచ్చితంగా, ఇప్పుడు ప్రజలారా, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది మీకు అది అవశ్యము, మరియు అత్యంత అవసరము, మరియు ఖచ్చితము, మరియు తప్పనిసరి అయి ఉన్నది. ఏలైనగా మీరు పొందుకొనని ఎడల పునరుత్థానములో మీరు రాలేరు. ఇప్పుడు గమనించండి, దేవుడు తన చట్టాలను ఉల్లంఘించలేడు, మనము దానిని ఎరిగి ఉన్నాము. ఆయన తన చట్టాలను అనుసరిస్తాడు. ఇప్పుడు యేసు అక్కడ చెప్పినట్లు ఒక గోధుమ గింజ లేదా ఒక గింజను మనం తీసుకుందాం. అవును, ఒక గింజ. బైబిల్లో నేను ఈరోజే దానిని చదువుచుంటిని, అవిస గింజ లేదా ఏ రకమైన విత్తనమునైనా సూచిస్తుంది. అయితే గోధుమ, బార్లీ, మొక్కజొన్న లేదా ఏదైనా అదొక గింజ అయి ఉన్నది. అయితే ఒక గోధుమ గింజ భూమిలో పడినప్పుడు ఇప్పుడు ఇక్కడున్న మనమందరము చూసి ఉన్నాము, అది జరుగుతుందని ఎరిగి ఉన్నాము. ఒక గోధుమ గింజ లేదా ఒక మొక్కజొన్న గింజ. అది ఎంతో పరిపూర్ణంగా అగుపించవచ్చును. మరియు మీరు దానిని నేలలో వేయండి, మరియు ఆ గింజ అది శాశ్వత జీవమును కలిగి ఉంటుంది. అది ఈ రోజు క్రిందకు వెళ్లి దానినది ఒక కాండములో పునరుత్పత్తి చేసుకుంటుంది, మరియు మరలా క్రిందకు వచ్చి మళ్లీ పైకి వెళ్తుంది, మరియు క్రిందకు వస్తుంది. అది నిరంతర జీవమై ఉన్నది. ఆ గింజ గనుక దానిలో జీవకణాన్ని కలిగి లేని ఎడల అది ఎంత అందంగా కనిపించినా సరే అది ఎప్పటికీ మొలకెత్తదు. అది భూమిలోనికి వెళ్లి మరియు కుళ్లిపోతుంది. మరిక అంతే. దానిలోని భాగము, ఆ పదార్థాలు భూమిలో ఎరువుగా మరియు అట్టి వాటిగా ఉపయోగించవచ్చును. కాని అది ఎన్నడైనా మరలా జీవించే విషయానికొస్తే అది దానిలో నిరంతర జీవమును కలిగి ఉంటేనే తప్ప అది ఎన్నడూ బ్రతకదు. ఎవరికైనా అది తెలుసు. మీరు చేయలేరు. ఇద్దరు వ్యక్తులు ఉండవచ్చు. వారిలో ఒకరు ఖచ్చితంగా ఇద్దరు ఒకేలాగా ఉండవచ్చు. వారిలో ఒకరు మంచి వ్యక్తి కావచ్చు. అతడు మంచి పనులు చేయవచ్చును. అతడు ఆ విధంగా చేయవచ్చును. కాని ఆ మనిషి తనలో నిత్య జీవమును కలిగి ఉంటేనే తప్ప అతడు పునరుత్థానములో ఎన్నడూ లేవడు. అతడు లేవలేడు. లేపటానికి అక్కడ ఏమీ లేదు. అతన్ని పైకి తీసుకురావడానికి ఏమీ లేదు. అక్కడ జీవము లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మీరు చూడండి, ఒక మనిషి తిరిగి జన్మించితేనే గాని అతడు ఈ రాజ్యములోనికి ఏ విధంగానైనను తిరిగి రాలేడు. అతడు ప్రవేశించలేడు. ఈ గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని ఆయన తన గురించి తానే మాట్లాడుచున్నాడు. అయితే ఆయన నిరంతర జీవమును కాదుగాని నిత్య జీవమును కలిగి ఉన్నాడు. మరియు మీరును అదే జీవమును కలిగి ఉండునట్లు ఆయన మీకు ఆ జీవమును ఇచ్చెను. ఇప్పుడు మీరు చుట్టూ తిరుగుచు మరియు మోహించుటకు చాలినంత మానవ జీవాన్ని మాత్రమే మీరు కలిగి ఉన్నట్లయితే సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. మీరు లేవలేరు. నీవు పాఠశాలలో అత్యంత పేరు పొందిన అమ్మాయివి కావచ్చును. నీ సమాజములోని పేకాటల్లో నీవు అత్యంత పేరు పొందిన అమ్మాయివి కావచ్చును. నీవు దేశంలోనే అత్యుత్తమ దుస్తులు ధరించిన మహిళవు కావచ్చును. నీవు అత్యంత అందమైన దానివి కావచ్చు. నీవు ఉత్తమముగా నిర్మించబడి ఉండవచ్చును. నీ భర్తకు నీవు ఒక విగ్రహానివి కావచ్చు. నీవు ఇవన్నీ కావచ్చును. మరి అది అద్భుతమే. కాని సహోదరి, నీవు నిత్య జీవమైన పరిశుద్ధాత్మను నీలో కలిగి ఉండకపోతే ఈ మార్గాంతమున నీ పని అయిపోయినది. మరియు నీవు ఎలా కనిపించుచున్నావు, లేదా ఈ విషయాలు ఎలా ఉన్నాయి, లేదా నీవెంత పేరు పొందని దానివైనా, లేదా పేరు పొందిన దానివైనా, ఎంత అందంగా ఉన్నా, లేదా ఎంత వికారంగా ఉన్నా, నేను లెక్క చేయను. నీవు నిత్య జీవమును కలిగి ఉన్న ఎడల అక్కడ నీవు ఎన్నటెన్నటికీ జీవిస్తావు. చంద్రుడు మరియు నక్షత్రాలు వెళ్లిపోయినప్పుడు, మరియు భూమి దానికదే పర్వతాలలోనికి మరియు ఎడారులలోనికి కన్నీరుగా కారిపోయి, మరియు ఏదీ లేకుండా, అధిక ఎంత మాత్రమూ లేకుండా, మరియు ప్రపంచము రాత్రివేళ ఇంటికి వచ్చుచున్న ఒక త్రాగిన వాని వలె తడబడుచున్నప్పుడు, మరియు నక్షత్రాలు ప్రకాశించుటకు నిరాకరించి ఆకాశము నుండి రాలిపోయి, మరియు చంద్రుడు రక్తముగా మారి ఆ సూర్యుడు ఎర్రబడి తన ముఖాన్ని దాచుకున్నప్పుడు, మరియు మనుషు కుమారుడు రావటం అవి చూసినప్పుడు, నీవు యేసు క్రీస్తు యొక్క నీతిలో ప్రకాశిస్తావు. ఒక అందమైన యవ్వన శ్రీవలే సమాధి నుండి బయటకు వచ్చుటకై ఉన్నది. నీ జతను తీసుకుని ఎన్నటెన్నటికీ మరియు నిత్యము జీవించుటకై ఉన్నది. మరియు నిత్యమైన యుగములన్నిటిలో నీవింకనూ జీవించుచుందువు. పరిశుద్ధాత్మ దాని కొరకే అయి ఉన్నది. మీరు ఆ చిన్న లాగుడును అనుభూతి చెందినా సరే దానిని త్రోసివేయకండి. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? దేవుడు మీలో ఉండుట. అది దేని కొరకై ఉన్నది? ఆయన ప్రజల మధ్య తన పనిని కొనసాగించుటకు, తన సంఘమును సమకూర్చుటకును, సంఘమును ఈ రోజు ఒక స్థానము వద్దకు తీసుకువచ్చుటకై ఉన్నది. ఎక్కడికనగా లూథరు, మెథడిస్టు మరియు పెంతుకోస్తును దాటి దత్తపుత్రులుగా స్వీకరించబడు ఒక స్థానమునకు మరియు ఎత్తబడు కృప వద్దకు తీసుకువచ్చుటకై ఉన్నది. తద్వారా సంఘములోని ఈ భాగము, ఇక్కడున్న ఈ సంఘములోనికి ఆయన ఆత్మ కదిలి వచ్చినప్పుడు అది కేవలం లేచును, మరియు అది తీసుకువస్తుంది. ఆ ఆత్మను తాకినట్టి విమోచించబడిన వారందరినీ బయటకు తెస్తుంది. వారు కలిగి ఉన్న వెలుగంతటితో నీతికరణలో నిలబడిన ఆ లూథరన్లందరూ శుద్ధీకరణ ద్వారా ఆత్మ వారిని తాకడంతో నేలపై పడి, మరియు వారి ముఖం మీద నీరు చల్లుకున్న ఆ మెథడిస్టులు, వీధిలో పైకి మరియు క్రిందికి తిరిగిన ఆ పెంతకోస్తులు, వారు నాలుక నుండి ఊపిరితిత్తులకు మరియు ఓ అర్థం లేని వాగుడు మాట్లాడేవారు, మరియు బాతు భాష మాట్లాడేవారు, మరియు అట్టి వారని పిలువబడినారు. ఈ బైబిల్ ఇక్కడ ఎంత ఖచ్చితంగా ఉన్నదో అంతే ఖచ్చితంగా ఆ దినమున వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలబడతారు. మీరు నన్ను ఒక సేవకుడని నమ్మితే మీరు నన్ను ఆయన ప్రవక్త అని పిలుచుచున్నారు. నన్ను నేను అలా పిలుచుకోవడం లేదు. అయితే మీరు వినండి, ప్రభువు నామములో నేను మీకు చెప్పుచున్నాను, క్రీస్తులో ఉన్నవారిని దేవుడు తన రాకడలో పునరుత్థానములో ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. అయితే క్రీస్తులో ఉన్నవారిని మాత్రమే. ప్రజలారా, మనం క్రీస్తులోనికి ఎలా వెళ్తాము? ఒక్క మత సిద్ధాంతము ద్వారా మనమందరము చేరియున్నామా? కాదు. ఒక్క కరచాలనం ద్వారా మనమందరము లోపలికి లాగబడినామా? కాదు. ఒక్క నీటి ద్వారా మనమందరము లోపలికి బాప్తిస్మము పొందియున్నామా? కాదు. లేదా ఒక్క సంఘశాఖ ద్వారా మనమందరము సంస్థగా మారామా? కాదు. కాని మొదటి కొరింతి 12:13, ఒక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, మనమందరము మెథడిస్టు, బాప్టిస్టు, లూథరను, ప్రెసిబిటేరియను, ఆయన వెలుగులోనున్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల మనము ఒకరితోనొకరము సహవాసము కలిగి ఉందము. మరియు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక శరీరములోనికి బాప్తిస్మం పొందితిమి, మరియు ఆయన కృపలో పాలిభాగస్థులమయ్యాము. మీరు తీర్పుకు వెళ్లలేరు. నా మాటలు విని మరియు విశ్వాసముంచువాడు అతడు పరిశుద్ధాత్మను కలిగింటేనే తప్ప ఎవడునూ నమ్మలేడు. మరియు నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు పరిశుద్ధాత్మ ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడై ఉన్నది. నిత్య జీవము గలవాడు, మరియు అతడు ఎన్నటికీ తీర్పులోనికి రాడుగాని మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు. ఏమిటి? మీరు ఎన్నడూ తీర్పులోనికి వెళ్లరు. మీరు తీర్పు కొరకు ధవల సింహాసనం వద్ద ఎన్నడూ నిలబడరు. మీరు సరిగ్గా ఇక్కడే మీ తీర్పును ఎదుర్కొంటారు. మీరు దాటివచ్చి ఇట్లు చెప్పినప్పుడే మీ తీర్పును దాటియున్నారు. అదేమనగా, నాలో ఏ మంచి లేదు, మరియు నేను నేర్చుకున్న దానిలో ఏ మంచి లేదు. ప్రభువా, నాలోనికి రమ్ము మరియు నన్ను తీసుకొని నన్ను నడిపించుము ప్రభువా. ఈ వెర్రి ప్రపంచము ఏమి చెబుతుందో నేను పట్టించుకోను. ప్రభువా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించుము. మీరు అప్పుడే తీర్పును పొందియున్నారు. క్రీస్తు నిమిత్తము మిమ్మల్ని మీరు ఒక వెర్రివానిగా తీర్పు తీర్చుకొనిడి, మరియు ఆయన నీతిలు ఆ దినమున అమర్త్యులుగా ఆయన పోలికలో మనం నిలబడతాము. ఒకే ఒక్క మార్గము ఎలా? ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము. మరియు మీరు ఆ శరీరములో ఉన్నప్పుడు తీర్పు ఇదివరకే ఆ శరీరమును తీర్పు తీర్చినది, మరియు మీరు ఆయనను మీ పాపానికి ప్రాయశ్చిత్తంగా అంగీకరించి ఉన్నారు. మీరు ఇట్లా అనవచ్చును, బ్రెన్హాం సహోదరుడా, నేను దానిని చేశాను. అప్పుడు పరిశుద్ధాత్మ తిరిగి వచ్చి ఒక గుర్తుగా మీకు ఒక ముద్రను ఇచ్చిన ఎడల ఆ ఆత్మ మిమ్మల్ని క్రీస్తు యొక్క శరీరంలోనికి తీసుకువస్తుంది. మీరు వేరొక మార్గంలోనికి తిరిగి, మరియు మీరు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టి అగుదురు. మీరు మరణము నుండి జీవములోనికి దాటియున్నారు. పాతవి గతించెను, మరియు మీరు క్రీస్తులో నూతనమైన వారు. ఆమేన్. ఓ నా క్రైస్తవ సహోదరా లేదా సహోదరి, దయచేసి నన్ను మిమ్మల్ని ఒప్పించనివ్వండి. ఈ ఉజ్జీవము మిమ్మల్ని దాటి వెళ్లనివ్వకండి. మీరు పరిశుద్ధాత్మను తప్పక పొందుకోవాలి. అది ఏమిటి? దేవుని యొక్క ఆత్మ. అది దేని కొరకు? మిమ్మల్ని నడిపించడానికి, మీకు దారి చూపడానికి, మిమ్మల్ని నింపడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మిమ్మల్ని బయటకు సంఘములోనికి పిలవడానికై ఉన్నది. సంఘము అనగా ఏమిటి? సంఘము అనే పదానికి అర్థం ఏమిటి? బయటకు పిలువబడినవారు, వేరు చేయబడినవారు. ఓ, నేను సరిగ్గా ఇప్పుడే దాని నుండి ఒక ప్రసంగమును తీసుకోగలను. బయటకు పిలువబడినవారు, వేరు చేయబడినవారు, పరదేశులు, లోకానికి దూరంగా యాత్రికులు మరియు అపరిచితులు. మనము నివసించగోరునట్టి ఏ భూసంబంధమైన పట్టణము మనకు ఇక్కడ లేదని ఒప్పుకొనుచున్నాము. ఓ మై, అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులు భూమిపై గుడారాలలో నివసించుచు యాత్ర చేసినట్లే ఉన్నది. వారు యాత్రికులు మరియు పరదేశులని చెప్పుచుండిరి. ఆ వారసత్వపు విత్తనము, ఆ వెనుకనున్న ఆ వారసత్వము, ఆ తండ్రి, ఆ వారసత్వము. మనము వారి విత్తనములమై ఉన్నాము, మరియు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు వారు ఎదురుచూసిరి. ఆమేన్. వారు వెతుకుచుండిరి, మరియు ఈనాడు వారి విత్తనము ఇంకను ఒక పట్టణము వచ్చుట కొరకు ఎదురుచూస్తూ ఇట్లు చెప్పుచున్నారు, నేను ఈ లోకముతో సర్దుకొని పోగోరుటలేదు, నాకు ఈ లోకముతో ఏ సంబంధము వద్దు, చచ్చవకముగా కట్టబడిన ఒక పట్టణము కొరకు నేను వెతుకుచున్నాను, నాకు అది కావలని. ఎక్కడైతే సూర్యుడు ఎన్నడూ అస్తమించడో, ఎక్కడైతే వృద్ధాప్యం ఎన్నడూ ఉండదో, ఎక్కడైతే తలుపు గొల్లెం మీద మరణమును సూచించే వస్త్రము వేలాడదీయబడదో, లేదా ఆ కొండ వైపున ఎన్నడూ ఒక సమాధి కూడా ఉండదో, అట్టి నిత్య జీవమును కలిగి ఉన్న ఒక పట్టణము కొరకు నేను ఎదురుచూచుచున్నాను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు నేను వెతుకుచున్నాను. దానిని కనుగొనడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. చేతి సహాయం లేకుండా పర్వతం నుండి తీయబడిన ఒక రాయి ఉన్నది. అది లోకములోనికి దొర్లి మరియు దానిని నల్లగొట్టినది, మరియు అది గోధుమ వలె లేదా కళ్లములోని పొట్టు వలె మారినది. ఆ రాయి అనగా ఆ క్రీస్తుయేసు లోకానికి ఆ అడ్డురాయి, ఒక అభ్యంతరపు రాయి, ఒక హేళన రాయి, సంఘానికి ఒక అడ్డుబండయ్యై ఉన్నది. కాని విశ్వాసికి ప్రశస్తమైనది మరియు ఆకర్షణీయమైనది ఒక నిశ్చయత రాయి, ఒక విశ్రాంతి రాయి. ఓ మై విశ్రాంతి! నేను మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నానని నాకు తెలియను. నా ఆత్మ విశ్రాంతిలో ఉన్నది. ఓ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మరియు నేను మీ ప్రాణమునకు విశ్రాంతి కలగజేతును. దాని గూర్చి చెడుగా మాట్లాడబడే ఒక సూచన అని ఆ ప్రవక్త మరియకు చెప్పెను. అది ఒక సూచనగా ఉంటుంది, ఖచ్చితంగా అది ఉంటుంది, కాని అది ఒక నిశ్చయత అయి ఉంటుంది, అది ప్రేమ అయి ఉంటుంది, అది ఒక సంతృప్తి అయి ఉంటుంది, అది మీరు మరణము నుండి జీవమునకు దాటి ఉన్నారని మీరు ఎరుగునట్టిదై ఉంటుంది. నా సహోదరి సహోదరుడా, మీ సహోదరునిగా, క్రీస్తులో మీ సేవకునిగా, నా హృదయపూర్వకంగా నన్ను మిమ్మల్ని ఒప్పించనివ్వండి. మీరు దీనిని మీ తలపై నుండి లేదా మీ క్రింద నుండి లేదా మీ ప్రక్క నుండి వెళ్లిపోనివ్వకండి. దీనిని మీ హృదయములోనికి స్వీకరించండి, మరియు మీరు భూమిపై సంతోషము గల ఒక వ్యక్తిగా ఉంటారు. మీరు $1,000,000 పొందుకుంటారని నేను మీకు వాగ్దానం చేయడం లేదు. లేదయ్యా సహోదరా లియో, ఇప్పటికే అది చాలా ఎక్కువగా వాగ్దానం చేయబడి ఉన్నదని నేను భావిస్తున్నాను. $1,000,000 అని ఆయా వ్యక్తులు చెప్పిన విషయాలు. నీవు ఒక క్రైస్తవునిగా మారితే నీవు $1,000,000 పొందుకుంటావు, మరియు నీవు ఒక ధనవంతుడు అవుతావు. నేను మీకు అటువంటిదేదియూ వాగ్దానం చేయడం లేదు. నేను మీకు దీనిని వాగ్దానం చేస్తున్నాను. నేను మీకు వాగ్దానం చేయగల ఏకైక విషయం ఏదనగా ఆయన యొక్క రక్షణ. ప్రతి శోధనకు ఆయన కృప చాలును. పెంతకోస్తు వద్ద ప్రజలు వారు కలిగిన్న వాటిని వారు కనీసం కోరుకోలేదు. ఇప్పుడు లక్షాధికారుల గురించి మాట్లాడండి. సహోదరి ఏంజీ, వారు తాము కలిగి ఉన్న దానిని కూడా కోరుకోలేదు. మీరు మరియు గెట్టి ఈ దినములలో ఒక రోజున, ఆమె ఎక్కడున్నది, ఈ దినములలో ఒక రోజున గృహానికి వచ్చేవారం అనే పాటను పాడితే వినగోర్చున్నాను. అప్పటి నుండి వారిలో చాలా మంది సరిహద్దును దాటి వెళ్లారు. ఓ మై, వారు గొప్ప విషయాల కొరకు అడగలేదు, వారు డబ్బును అడగలేదు. అంతెందుకు? పేతురు ఇట్లు చెప్పెను, వెండి బంగారములు నా యొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. మరియు స్నేహితులారా, నేను ఈ రాత్రి దానినే చెప్పుచున్నాను. నేను కలిగియున్నట్టి క్రీస్తును మరియు ఆయన పునరుద్ధానం యొక్క ఆనందమును, ప్రేమను, నిశ్చయతను నేను మీకు ఇచ్చుచున్నాను. దేవుని పిల్లలుగా నేను మీకు దీనిని ఇచ్చుచున్నాను. మరియు దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే మీరు వచ్చి సిలువ వద్ద ఉండండి, మరియు మీరు లేవకండి. మీరు రేపు రాత్రి వచ్చినప్పుడు మీరు ఇక్కడకు వచ్చి మరియు ఇది పూర్తయ్యే వరకు ఉండడానికి రండి, లేదా పైకి రండి, మరియు మేము ప్రార్థించి మరియు మీపై చేతులు ఉంచుతాము. వెళ్ళండి, అది బైబిల్ యొక్క క్రమము, పరిశుద్ధాత్మ కొరకు వారిపై చేతులుంచడం. ఆపై మేము వెలుదుము, మీరు మీ ఇంటికి వెలుదురు. మీరు అక్కడే ఉంటే మీరు రాత్రంతా ఉండిన ఎడల మరుసటి రోజు కూడా ఉండండి. ఆ మరుసటి రోజు కూడా ఉండండి, సెలవుల్లో ఉండండి, సంవత్సరం మొదటి వరకు ఉండండి, మరియు అలాగే ఉండిపోండి, అంతవరకు ఉండండి. ఎట్లనగా బైబిల్లో ఏమి వచ్చునని మీకు చూపించుచు రేపటి రాత్రి గురించి మేము ఏదైతే సూచనలు ఇచ్చామో అది వస్తుంది. మరియు అది వచ్చినప్పుడు ఇక హింసించుటకు సరిపడా దయ్యాలు ఉండవు. మీరు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారని మీరు ఎరిగి ఉన్నారు. మీరు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టి అయి ఉన్నారు. పరలోకపు ఆనంద గంటలు మ్రోగుతాయి. ఓథెల్ సహోదరుడా, నేను మీకు చెప్పుచున్నాను, అది మిమ్మల్ని మండిస్తుంది. ఇక్కడ ఒక బాలుడు కూర్చుని ఉన్నాడు, నా యొక్క పాత సహోదరుడు. అతడు తన ప్రక్కలలో తుపాకీలను కలిగి ఉండి వెల్లుచుండడి ఒక నేరస్తుడై ఉన్నాడు. వారి మెదడును పేల్చివేయుటకు ఒక వ్యక్తి కొరకు, ఎవరో ఒకరి కొరకు వెతుకుచుండేవాడు. మరి ఏమి జరిగినది? ఒక రోజు అతడు చూసి మరియు జీవమును నమ్మాడు. పిమ్మట అతడు నడిచాడు. అతడు నా కూటములను వెంబడించాడు, మరియు ఆ పేదవాడు తినటానికి చారినంత లేక ఆకలి దప్పులతో గుడారం ప్రక్కన ఉన్న పొదలలో పడుకున్నాడు. మరియు ఒక రోజు పరిశుద్ధాత్మ వచ్చెను, ఓ నా సహోదరుడా, అది నిన్ను మార్చివేసినది కాదా? అది జీవమును తెచ్చి మరియు మరణాన్ని తీసివేసినది. ద్వేషం వెళ్లిపోయి ప్రేమ లోపలికి ప్రవేశించినది. ఓ మై, శత్రుత్వం మరియు కలహాలు అన్ని తొలగిపోయి నూతన జీవం వచ్చినది. ఇక్కడ ఇతర సమయాల్లో ఇతరులను, ఇతర సమయాల్లో ఇతరులను, మరియు అక్కడ నుండి చూడండి, ఓ పరలోకపు ఆనంద గంటలు మ్రోగుచున్నాయి. స్నేహితులారా, నేను దానిని వ్యక్తపరచుటకు ఏ మార్గమూ లేదు. క్రీస్తు యొక్క సేవకునిగా నా సాక్ష్యమును మీరు నమ్మిన ఎడలా నేను దీనిని చెప్పునట్లు వినండి. అది సరైనదని దేవుని బైబిల్ నుండి మీకు చూపించడానికి ప్రయత్నించాను. మరియు దీని విషయమై నా మాటలు కొంచెం వింతగా ఉన్నట్లు అనిపిస్తే, శాస్త్రీయ ప్రపంచంలోని ఆ చిత్రాన్ని చూడండి, ఆ ఫలమును చూడండి, ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన ఈ అగ్నిస్తంభమును చూడండి, అది ఫలించిన ఫలమును చూడండి, అది ఏమి చేస్తుందో, ఏమి చెబుతుందో చూడండి. మాట్లాడేది నేను కాదు, మీ ద్వారా మాట్లాడేది ఆయనే. మీరు చూడండి, దర్శనాలను చూస్తున్నది నేను కాదు, మీ ద్వారా మాట్లాడేది ఆయనే. రోగులను స్వస్థపరిచేది నేను కాదు, మీలో ఉన్న ఆయనే రోగులను స్వస్థపరచువాడు. బోధించేది నేను కాదు, నేను వెనకబడిన పిరికివాడను మరియు ఆ ఆలోచన నుండియే పారిపోయినవాడను. కాని నా ద్వారా మాట్లాడుచున్నది ఆయనే. నాకు వాక్యము తెలియదు, కాని ఆయనకు అది తెలియను. అంతే అంతే, అది అదే అయి ఉన్నది. మరియు అదిగో ఆయన అక్కడ ఉన్నాడు, మరియు అదే దేవదూత ఈ రాత్రి సరిగ్గా ఇక్కడ ఈ భవనంలో ఉన్నాడు. ఓ, నేను ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నానో. ఇప్పుడు ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకొనగోర్చున్నారు? మన జీవితాలను పరిశీలించుదాం. ఎంతమంది దానిని పొందకయుండి మరియు పొందగోర్చున్నారు? మీ చెయ్యిని పైకెత్తి చెప్పండి. సహోదరా బ్రెన్హాం, నా హృదయపు లోతుల నుండి నేను పరిశుద్ధాత్మను పొందగోర్చున్నాను. ప్రతి చోట దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దానిని పొందుకున్న వారైనా మీలో ఎంతమంది అపొస్తల కార్యములు 4లో వారు చేసినట్లు వెళ్లి మరియు ఇట్లు చెప్పగోర్చున్నారు, ఓ ప్రభువా, ఓ ప్రభువా, స్వస్థపరచుట కొరకు నీ చెయ్యిని చాపుము, మరియు నీ పరిశుద్ధ కుమారుడైన యేసు నామములో సూచనలను మరియు అద్భుతాలను చూపించుచు మరియు మాటలాడుట కొరకు నాకు ధైర్యమును మరియు ప్రేమను మరియు ఒక నూతనమైన నింపుదలను ఇవ్వుము. అవును, ఇదిగో నేను కూడా ఎత్తియున్నాను. దేవా, దానిని నాకు ఇవ్వుము. ప్రతి ఒక్కరూ మీ కోరికను మీ హృదయములో పట్టి ఉంచగా లోతైన యథార్థతతో మన తలలు వంచుకుందాము. ప్రభువైన యేసు, వాక్యము మరియు పరిశుద్ధాత్మ చుట్టూ సహవాసము కలిగిన తరువాత మేము ఈ రాత్రి ఈ చిన్న కూటమును ముగించుచున్నాము. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి మరియు ఆయన వాక్యపు నూనెను మా హృదయాల్లో ఎలా కుమ్మరించాడో, జీవితపు నడకలన్నిటిలోనూ ప్రభు మంచివాడని రుచించి మరియు చూసిన సేవకులు మరియు మనుషులు ఇక్కడున్నారు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో ఇప్పుడు మాకు తెలియను. అది దేవుని యొక్క వాగ్దానము, అది విశ్వసించు వారందరికీ నిత్య జీవమై ఉన్నది. మరియు పరిశుద్ధాత్మ అనగా తిరిగి పంపబడిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ అని మాకు తెలిసి ఉన్నది. మరియు ఆయన ఈనాడు మాలో ఉన్నాడు. ఆ అగ్నిస్తంభములో దేవుడు మా పైన ఉన్నట్లు పిదప ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడిన ఒక శరీరములో మాతో నడిచాడు. దేవుడు మనతో, మరియు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాలో ఉన్నాడు. దేవుడు మాలో ఉండుట, ఓ యేసు ఇట్లు చెప్పెను, నేను తండ్రి యందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు, ఆ దినమున మీరు గ్రహించెదరు. ఎందుకనగా మీరు ఇప్పుడైతే చీకటి ప్రపంచములో ఉన్నారు, కాని ఆ దినమున మీరు గ్రహిస్తారు. తండ్రి, అది తేట తెల్లము మరియు పరిపూర్ణము చేయబడజాలదు. ఎందుకనగా అప్పుడు విశ్వసించుటకు ఇక మాకు ఏమీ ఉండదు. కాని దేవుని యొక్క కార్యములన్నీయు విశ్వాసము చేత నియంత్రించబడతాయి. మరియు నీ వాక్యములో విశ్వాసముంచుట ద్వారా ఇప్పుడు మాకు తెలిసిన పరిశుద్ధాత్మ యొక్క సాక్షార్థమై ఆకలితో ఇక్కడున్న ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను అడుగుచున్నాను. దానిని కలిగిలేక మరియు దాని కొరకు ఆకలిగొనుచున్న వారిని కేవలం జ్ఞాపకం చేసుకునుము, ప్రభువా, నీవు చెప్పిన ఈ విధంగానే మేము వారితో చెప్తాము. ఆకలిగొనుచు దప్పిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. అది ఒక వాగ్దానము, మరియు ఆకలి కలిగి ఉండటం కూడా ఆశీర్వాదమే. దేవుడు మీతో మాట్లాడానని తెలుసుకున్నటను బట్టి కూడా మీరు ధన్యులే. ఏలైనగా ఇట్లు చెప్పబడినది, మొదటిగా నా తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. మరియు ప్రభువా, ఇక్కడ పాత అనుభవజ్ఞులైన వారు తమ చేతులను పైకి లేపారు. నేనును నా చేతిని పైకి లేపాను. ఓ ప్రభువా, మాకు బలమును దయచేయండి. నీ పరిశుద్ధ బిడ్డ అయిన యేసు యొక్క చేతిని చాపునట్లు మాకు శక్తిని దయచేయండి. తద్వారా సూచనలు మరియు అద్భుతాలు జరిగి అది ఒక లోతైన పరిచర్యగా ఇప్పటి వరకు జరిగిన దానికంటే ఒక గొప్ప కార్యముగా అది ఉండుటకై ఉన్నది. ప్రజలతో మాట్లాడడానికి మాకు ధైర్యమును మరియు ప్రేమను అనుగ్రహించండి ప్రభువా, దానిని అనుగ్రహించండి. అన్ని విషయాలలో మాతో ఉండండి. మేము యేసు నామములో దీనిని అడుగుచున్నాము మరియు ప్రభువా, రేపు రాత్రి అది సరిగ్గా మరొక పెంతుకోస్తు దినము వలె ఉండునట్లు ఎంతో బలమైన గాలి వీచి ఈ భవనములోనికి వచ్చునుగాక. పునాది వేయబడినది, ప్రతిదీ సిద్ధముగా ఉన్నది. ఎద్దులు వధించబడినవి, క్రొవ్వినవి చంపబడినవి, పొట్టేలు చంపబడినవి, బల్ల సిద్ధము చేయబడినది, అతిథులు ఆహ్వానించబడినారు. ఓ ప్రభువా, రేపు రాత్రికి ఈ భవనములోనికి ఒక పెంతుకొస్తు జూబిలీని పంపుము మరియు ప్రతి ఆత్మను పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మముతో నింపుము తండ్రి. దీనిని అనుగ్రహించండి. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్.
About the Lamb will dry our tears. We'll have one home from homing week. The first 10,000. Amen. The precious blood of God's own Son has cleansed and sanctified. A wonder speedful for His name, and they are called the bride. With all year neglected and despised, one day the Lord will bring those chosen ones.